गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नानापरमात्मने नमः ఓం శ్రీ నాన్న పరమాత్మే నమః. మనందరికీ తెలుసు అండి, మొన్న బుజ్జి స్వర్గస్థులు అయ్యారు కదా. యా, సో బుజ్జి గురించి ముందు ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఈరోజు మన జయ మాట్లాడతారండి. జయ అందరికీ తెలిసినదే, జయని ఇంట్రొడక్షన్ నేను తర్వాత ఇస్తాను. ఫస్ట్ మన బుజ్జి గురించి ఒక 10 నిమిషాలు. అంటే బుజ్జి అనేది కేవలం మనందరికీ ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్లా అయిపోయిందండి. ఎందుకంటే నాన్నగారిని మనం ఎంత తలపెట్టుకుంటామో, బహుశా నాన్నగారిని తలపెట్టుకున్నాక మనం బాగా ఎక్కువ తలపెట్టుకునేది మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా బుజ్జి ఎక్కువేమో. ఎందుకంటే నాన్నగారితో అనుబంధం ఉన్న భక్తులు అందరికీ కూడా బుజ్జి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎందుకంటే కాన్స్టెంట్గా నీడలా ఉన్నారండి రామచంద్రరాజు గారు. బుజ్జి కూడా నాన్నగారికి నీడలాగే ఉన్నారు. సో తెల్లారగట్ల వాళ్ళ డే బిగిన్ అయ్యేది, అంటే వాళ్ళ డే దినం బిగిన్ అయ్యేది గురువుగారితో. అంటే ఆయన పాదాలకి నూనె రాయడం కాడి నుంచి, ఆయన స్నానం చేసేదాకా వెయిట్ చేసి స్నానం చేశాక ఒంటికి క్రీమ్ రాయడం, ఆయన కూడా ఉండడమే కాకుండా, అంటే ఎన్ని వర్క్స్ చేశాడంటే బుజ్జి ఆల్రౌండర్ అండి. బుజ్జి అంటే పర్సనల్ అటెండెంట్గా కాకుండా వాడిది ద్వారపాలకుడు రోలు అదే కాకుండా ఆయన పర్సనల్గా ఆయన పనికి వాడిని ఎన్నుకున్నారు. కాళ్ళకి నూనె రాయడం మొదలుపెట్టి స్నానం అయ్యే వరకు వెయిట్ చేసి నాన్నగారి ఒంటికి క్రీమ్ రాయించుకున్నాక ఆయన భోజనం అయ్యి ఆయన పడుకున్నాక వెళ్తే మళ్ళీ ఆయన లేచే లోపల ఆయన దగ్గర ఉండేవాడండి. ఆయన టీకి లేచే లోపల వచ్చేసేవాడు. ఎందుకు, మళ్ళీ నాన్నగారు లెగిస్తే మళ్ళీ భక్తులు వచ్చేస్తారు, ఆ భక్తులు మూగిపోతారేమో. సో ఆయన వచ్చే టైంకి అక్కడ రెడీగా ఉండి ఆ రికార్డింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ రికార్డింగ్ చేసి తర్వాత నాన్నగారు లేచెళ్ళిపో, అంటే మళ్ళీ కరెక్ట్గా టైంకి లేచెళ్ళకపోతే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చి ఆయన లేచెళ్ళి ఆయన భోజనం చేసి పడుకుని మళ్ళీ క్రీమ్ రాసే వరకు ఉండి నాన్నగారు రెస్ట్కి వెళ్ళాక వెళ్ళేవాడండి బుజ్జి. చాలా సంవత్సరాలు అంటే దగ్గర 20 కన్నా పైన సంవత్సరాలు వర్క్ చేశాడు. ఫస్ట్ బిగిన్ చేయడం ఏంటంటే పర్సనల్ వర్క్తో బిగిన్ చేసి అలా ఇంకా క్యాసెట్స్ పర్సనల్ వర్క్ ఫస్ట్ విపరీతం అండి. ఎందుకంటే నాన్నగారు మీటింగ్స్ కనీసం 4 ఎన్నో ఉండేవి నెలకి 4 మీటింగ్లు అయితే 4 మీటింగ్లు నాన్నగారు వెళ్ళిపోతే వెనకాల బస్సులో 2 బ్యాగులు మోసుకుని ఈ మైక్ ఈ రికార్డింగ్ సెట్ మొత్తం అన్ని మోసుకుని బస్సులు వాడు కలిసి బస్సుల్లో వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి 1 గంట ముందే వెళ్ళిపోయి రికార్డింగ్ సెట్టింగ్ చేసుకుని ఉండేవాడు అనమాట. సో స్పీచెస్ ఈ రోజు మనం ఏవైతే నాన్నగారు స్పీచెస్ వింటున్నామో ఆ సంపద అంతా కూడా మనకి బుజ్జి చేసిందేనండి. హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్, అంటే భగవంతుడు బుజ్జిని ఆ పనికి ఎన్నుకున్నాడు. అంటే నాన్నగారు పర్సనల్ వర్క్, నాన్నగారు మాట్లాడితే ఆయన మాటలు రికార్డింగ్ చేయడం, రికార్డింగ్ చేసిన తర్వాత ఆ రికార్డింగ్ క్వాలిటీ రికార్డింగ్ చేయడం, ఇప్పుడు మనం సండే సెంటర్ని సత్సంగం చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి మనకి, ఎందుకంటే గబుక్కుని ఎవరో అన్మ్యూట్ అవుతారు, ఏదో మాటలు మాట్లాడతారు, అవి మనకి రికార్డింగ్ అయిపోతాయి. అలా రికార్డింగ్లో ఏ ఇబ్బంది రాకుండా ఒక్కడేనండి, రెండో హెల్ప్ లేదు బుజ్జికి. అంటే ఎంత వర్క్ చేశాడు అంటే మనం మాటలు చెప్పడం తేలిక, పని చేయడం కష్టం. ఏ సో పని సైలెంట్గా ఎంత అపారమైన వర్క్ వాడు చేశాడు అంటే సహజంగా చేసేసాడండి వాడు, ఏదో శ్రమను కూడా అనుకోలేదు. ఏ క్యాసెట్స్ నీట్గా చేయడమే కాదు, రికార్డింగ్ కరెక్ట్గా వచ్చేలా చేయడమే కాదు, తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఆ క్యాసెట్స్ నీట్గా పార్సల్ చేసి ఎంత మందికో కొరియర్ పంపేవాడండి. ఏ అదే కాదు రమణ భాస్కర, ఏ అంటే నాన్నగారు వర్క్ ప్రతి దాంట్లోని బుజ్జి లేని పాత్ర లేదండి. ఫర్ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. అంటే పర్సనల్గానేమో నాన్నగారి పాదాలకి నూనె రాయడం, నాన్నగారు వంటికి క్రీమ్ రాయడం, కన్నమ్మ గారికి సహకారం. కన్నమ్మ గారికి ఏంటంటే వంటింట్లో కూరగాయలు తెచ్చిపెట్టడం, గ్రాసరీస్ తెచ్చిపెట్టడం. వంటింటి మనిషి అండి కన్నమ్మకి, అంటే ఇంట్లో కుర్రోడు కింద ఉండేవాడనమాట. అంటే వయసుతో నిమిత్తం లేకుండా చురుగ్గా అనమాట, ఎంతో ఉత్సాహంగా పాజిటివ్గా ఉండేవాడు ఎప్పుడు, చురుగ్గా సరదాగా అందరితోని చనువుగా ఉండి ఎంతో హ్యాపీనెస్ అనమాట వాడు అరౌండ్ ఉంటే. సో అలా కన్నమ్మ దగ్గర అంటే కన్నమ్మ దగ్గర చనువు అంత తేలిగ్గా ఎవరు వెళ్ళేవారు కాదు, అలాంటిది బుజ్జికి చాలా చనువు అనమాట కన్నమ్మతో. సో నాన్నగారు ఏది చెప్పినా చేయడం, కన్నమ్మ ఏది చెప్పినా పని చేయడం, అది హ్యాపీగా చేయడం, సరదాగా చేయడం, స్పీడ్గా వెళ్ళి తెచ్చేయడం, ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేస్తాడండి. వాళ్ళలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే ఏ పని మనం చేస్తున్నాం అనేది కాదు, ఆ పనిని మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో బుజ్జి వర్క్లో ఎప్పుడు పర్ఫెక్షన్ కనిపించేదండి. అది ఒక సరుకు తేనివ్వండి, ఒక కూరగాయలు తేనివ్వండి, ఫ్రెష్గా తెచ్చేవాడు కన్నమ్మ అనేవారు. బుజ్జి తెచ్చినట్టు ఎవరు తేలేరు కూరగాయలు, భలే మంచి తెస్తాడు. సరుకులు కూడా ఎక్కడ బాగా దొరుకుతాయి, ఎక్కడ నాణ్యమైనవి దొరుకుతాయో అక్కడ రీజనబుల్ ప్రైస్కి తెచ్చేవాడు అనమాట. అంటే ఇంకా అంటే పర్ఫెక్షన్ ఇన్ వర్క్, అంటే వర్క్ని వర్షిప్గా వాడు సహజంగా చేశాడు అనమాట. క్యాసెట్స్ చేయడం, మళ్ళీ రికార్డింగ్ చేయడమే కాకుండా మళ్ళీ అందరికీ భక్తులందరికీ పంపడం. రమణ భాస్కర్లో కూడా వాడి భాగం చాలా ఎక్కువ ఉందండి, ఎందుకంటే ఎడిటింగ్ మన హైమ్ గారు, సత్యనారాయణ రాజు గారు, వీళ్ళు దేవి వాళ్ళు తర్వాత చాలా సంవత్సరాలు చేసి ఆ బుక్ కంటెంట్ అంతా చేసిన తర్వాత ప్రింటింగ్, కవర్ పేజీ, ఏ ఫోటో వేయాలి, ఇవన్నిట్లో భాగంగా వాడు కూడా ఉండేవాడు అనమాట. సో అది ప్రింటింగ్ అయిన తర్వాత మరి భక్తులందరికీ మళ్ళీ దాన్ని కొరియర్ చేయడం, దగ్గర దగ్గర 800 మందికో 1000 మందికో రమణ భాస్కర్ వెళ్ళేదండి. సో మళ్ళీ వాళ్ళందరికీ కూడా పోస్ట్లో వేయడం అనమాట. ఇదే కాకుండా నాన్నగారితో ప్రయాణాలు, నాన్నగారితో ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రయాణం, టికెట్లు బుక్ చేయడం, ఆయనకి బుక్ చేయడం, భక్తులకు బుక్ చేయడం. పోస్ట్ మ్యాన్ పనిచేశాడు అనమాట నాన్నగారికి భక్తులకి మధ్యలో కూడా. ఇప్పుడు భగవంతుడికి భక్తులకి మధ్యలో ఒక జ్ఞాని గురువుగా వస్తే పోస్ట్ మ్యాన్ పని ఎలా చేస్తాడో, ఆయన మాటలు చెప్పి మనకి ఆయన వైపు ఎలా తీసుకెళ్తారని చెప్పారో, బుజ్జి నాన్నగారికి భక్తులకి మధ్యలో చేశాడండి పోస్ట్ మ్యాన్ పని. ఎలా అంటే ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా నాన్నగారికి డైరెక్ట్గా చేయడానికి ఉండదు కదా, బుజ్జికి ఫోన్ చేసేవారు, లేకపోతే రామచంద్రరాజు గారికి చేసేవారు. సో బుజ్జి మళ్ళీ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు చెప్పిన మ్యాటర్ నాన్నగారికి కన్వే చేయడం, నాన్నగారు మళ్ళీ చెప్పింది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే నాన్నగారితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించడం. అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదండి, వందల మంది భక్తులు, వేల మంది భక్తులు. ఎవరు ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా వినాలి, అది మళ్ళీ నాన్నగారికి కన్వే చేయాలి, మళ్ళీ నాన్నగారు వాళ్ళకి ఇచ్చిన సమాధానం తిరిగి వాళ్ళకి చెప్పాలి. అసలు ఒక్క పని కాదండి. అంటే మనం అందరం కూడా నాన్నగారి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేసి ఆయన మధుర భాషణాలు విని ఆయన అనుగ్రహం పొంది మనం తిరిగి వచ్చేసిన వాళ్ళం. వాడు దగ్గరుండి డే అంతా ఆయన దగ్గరుండి నిరంతరం ఆయన పనిచేస్తూ ఆయనకి అంతేవాసుడు అయిపోయాడు అనమాట. మెడిసిన్స్ కూడా బుజ్జే తెచ్చేవాడండి. రామారావు గారు చెప్పినా, లేకపోతే ఇంజక్షన్స్ ఏమైనా కావాలని కాంపౌండ్ శ్రీనివాస్ గారు చెప్పినా, లేకపోతే భక్తులకు ఏదన్నా అవసరమైనా కూడా పట్టుకొచ్చేవాడు. సో అందరికీ భక్తులందరికీ కూడా నాన్న స్మరణ తర్వాత బుజ్జి స్మరణ ఎక్కువ అండి, ఎందుకంటే నాన్నగారికి వాడు ద్వారపాలకుడు. ఎవరిని నొప్పించకుండా వాడిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటేనండి, వాడిని ఎవరిని ఎప్పుడు నొప్పించకుండా అక్క అక్క అంట సరదాగా మాట్లాడేసేవాడు అందరితో, ఏ ఏజ్ వాళ్ళైనా సరే అందరినీ సమన్వయం చేసేవాడు. ఎక్కువ తక్కువ భేదం వాడికి ఉండేది కాదు, వీళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని వాళ్ళు వ్యత్యాసం ఎప్పుడు కనపడలేదండి. వ్యక్తిగతంగా నాకు బుజ్జిలో వాడు వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడం చూడలేదు, భక్తులందరినీ సమానంగా చూశాడండి వాడు. సో ఎవరన్నా ఇబ్బందితో వచ్చి నాన్నగారితో మాట్లాడాలన్నా నాన్నగారు ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం అమ్మ బుజ్జి అని, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఏ స్తోమత వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి జాలి చూపించి అవసరాన్ని బట్టి లోపలికి పంపేవాడండి. ఏ ఆ పెయిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళ ట్రబుల్స్ చెప్పుకుంటే బుజ్జి కూడా వినేవాడండి. విని అయ్యయ్యో నేను చెప్తాను నాన్నగారితో చెప్తాను నువ్వు ఉండి ఇక్కడ అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పొచ్చేవాడు. కొంతమందికి అవకాశం ఉండేది కాదు, అందరికీ లోపలికి వెళ్ళిపోవడానికి వేల మందికి ఒక్కసారి అంటే రోజుకి ఎంతమందిని చూస్తారు నాన్నగారు. అలాంటి వాళ్ళందరూ చాలా మంది బుద్ధిని ఆశ్రయించడం జరిగేదండి. అండ్ బుజ్జి మెల్లగా నాన్నగారికి ఏదో సందర్భంలో చెప్పి నాన్నగారు ఇలాగా వాళ్ళకి అవసరం ఉంది అంటే కనెక్ట్ చేయమంటే ఫోన్లో మాట్లాడించడం, అలా చాలా సత్కర్మ కూడా చేశాడండి బుజ్జి మన కళ్ళకి కనపడకుండా. ఏ వాళ్ళకి దర్శనాలు ఇప్పించి ఆప్యాయంగా మళ్ళీ ఎవరన్నా చాలా ఇబ్బందులతో వచ్చారనుకోండి ఫైనాన్షియల్గా కానీ అనారోగ్యంతో కానీ లేకపోతే పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ వస్తే నాన్నగారు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నాన్నగారు దర్శనం అయిపోయింది కదా మిమ్మల్ని బ్లెస్ చేశారు కదా మీరు హ్యాపీగా ఉంటారు మీరు ఇంకా సమయం పెట్టుకోవద్దని చెప్పే అని ధైర్యం చెప్పేవాడు అనమాట. ఏ ఇప్పుడు మనం ఎవరు జిన్నూరు వెళ్ళినా ఎవరు భక్తులు ఎవరు జిన్నూరు వెళ్ళినా కూడా అకామిడేషన్స్ చూసేది కూడా బుజ్జేనండి రమణ కేంద్రంలో. సో ఒక రెండు రోజులు వారం ముందు ఫోన్ చేసి బుజ్జి ఇలా మేము వస్తున్నాం అని భక్తులు ఎవరన్నా బుజ్జికి ఫోన్ చేస్తే బుజ్జి నాన్నగారికి చెబితే నాన్నగారు రమణ క్షేత్రంలో రూమ్ ఇమ్మనో లేకపోతే పాలకుల్లో రూమ్ తీయమనో చెబితే దానికి అనుగుణంగా రూమ్ తీసి వాళ్ళని వెళ్ళి పిక్ చేసుకుని వాళ్ళని అక్కడ డ్రాప్ చేయమని నాన్నగారు ఏ పని చెబితే ఆ పని అండి. అంటే ఇంక సంశయం లేకుండా ఒక బుజ్జికి ఒక పని అప్ చెప్పామంటే మళ్ళీ చూసుకోకర్లేదు ఎందుకంటే 100% చేసేస్తాడు అది. ఏ అండ్ నాన్నగారి నోట్లో కూడా మిగతా భక్తులు అందరికన్నా కూడా ఆయన నోట్లో నానిన పేరు బుజ్జే ఎక్కువ అండి అందరికన్నా నా ఉద్దేశంలో, ఎందుకంటే ప్రతిదానికి బుజ్జే. ఏ అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి మంచి ఫుడ్ అంటే ఇష్టం, వాడికి తినడం ఇష్టం పెట్టడం ఇష్టం. వేడివేడిగా ఏదన్నా తెచ్చాడనుకోండి వాడు తింటే ఎలా ఆనందిస్తాడో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తింటే ఆనందించాలి అనేది వాళ్ళు ఇంకో మంచి క్వాలిటీ అనమాట. అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి బుజ్జిలో. అంటే ఎవరిని ఎవరి పట్ల వ్యత్యాసం చూడలేదు, అందరి పట్ల సమానత్వం ఉండేది వాడికి, అందరితోని సరదాగా చిన్నపిల్లల్లా ఉండేవాడు, ఎప్పుడు పాజిటివ్గా ఉండేవాడు, ఇంత పని చేస్తున్నాను నేను అనే ఫీలింగ్ వాళ్ళు ఎప్పుడు కనపడలేదు, ఇష్టంగా చేసేవాడు పనిని. అండ్ నాన్నగారి పట్ల విపరీతమైన ఆప్యాయత ఉండేదండి వాడికి, పైకి పైకురికి అరుస్తున్నట్టు లేకపోతే భక్తులను కంట్రోల్ చేస్తున్నట్టు కనిపించేవాడు. ఎందుకంటే మన భక్తులను కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మూగిపోయేవాళ్ళం కదా నాన్నగారి చుట్టూ. సో కంట్రోల్ చేసి నాన్నగారికి ఆ స్పేస్ ఇచ్చి నాన్నగారు టైంకి భోజనం చేయాలి నాన్నగారు టైంకి పడుకోవాలి అని వాడి ధ్యాస అంతా వాడికి తెలియకుండా నాన్నగారి మీదే ఉండేదన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ట్రైన్కి వెళ్ళే భక్తులు ఎవరన్నా ఉంటే పార్సల్స్ కట్టించేవాడండి. ఆ పార్సల్స్ కూడా ఎక్కడ కట్టించేవాడు, మీకు ఇక్కడ అయితే బాగుంటుంది, ఈ ఇడ్లీ అయితే బాగుంటుంది, పాలకొల్లు ఈ అట్టు ఫేమస్, ఈ రొట్టె ఫేమస్, ఈ చట్నీతో తినండి బ్రహ్మాండంగా ఉండని ముందే మనం ఊరించేసి ఆ ప్యాకెట్ ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ ఇంకా జిన్నూరులో ఫంక్షన్స్ జరిగినా ఎక్కడన్నా ఫంక్షన్స్ జరిగినా కూడా అదే అంటే ఆ చుట్టుపక్కల పురమాయింపది చూసుకునేవాడు, ఈ మైక్ సెట్టింగ్ అది చూసుకునేవాడు, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునేవాడు, భక్తులకి ఆర్డర్స్ ఇమ్మంటే ఇచ్చేవాడు, పట్టుకొచ్చి ఎక్కడున్నా కూడా క్షణాల మీద బండి మీద వెళ్ళి తెచ్చేసేవాడు అనమాట. తర్వాత పాపం వాడికి షుగర్ రావడము, కొంచెం ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం కూడా మొన్న విజయ్ ఆర్టికల్లో రాసినట్టు కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు వచ్చినాయి, పిల్లలు పుట్టుక, వైఫ్కి కొంచెం పాపం అనారోగ్యం రావడం, అన్నింటి మధ్యలో అంటే ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రారంభం ప్రకారం ఏదొస్తుందో అది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఎలాంటి ప్రారంభం ఉన్నా ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా వాడి ధ్యాస నాన్నగారు పట్ల నాన్నగారి పని పట్ల ఎప్పుడూ కూడానండి కాన్స్టెంట్గా ఉండి ఆ విషయంలో ఎప్పుడు పనిలో తేడా మాత్రం చూపించలేదండి ఎన్ని ఇబ్బందులు వాడు ఫేస్ చేస్తూ ఉన్నా కూడా. అండ్ నాన్నగారు కూడా చాలా కంటికరెప్పలా వాడిని చూసుకునేవారు. అంటే వాడు ఎన్ని ఇబ్బందులు గోత్రు అవుతూ ఉన్నా నాన్నగారు పనిలో ఉండడం వల్ల వాడు హ్యాపీగా ఉండేవాడు, శాంతిగా ఉండేవాడు, అంత పని చేయడానికి శక్తి ఆయన ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అది మన కళ్ళకు కనిపించకపోవచ్చు, అసలు సాధ్యం కాదండి. ఎందుకంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా కూడా ఆల్రౌండర్గా అన్ని పనులు ఎలా చేయగలిగాడు, కేవలం ఒక జ్ఞాని పక్కన ఉండడం వల్ల, ఒక జ్ఞాని బాగోగులు చూసుకోవడం వల్ల వాడికి ఆ శక్తి శాంతి వచ్చిందండి. ఒక పక్కన వాడికి శారీరక అనారోగ్యం వస్తూ ఉన్నా, కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా కూడా నాన్నగారి దయ వాడిని చాలా అపారంగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది, రక్షిస్తూ వచ్చింది అన్నమాట. ఏ మనందరం వెళ్ళి దర్శనం చేసి అనుగ్రహం పొంది వచ్చేస్తాం, వాడు అలా కాదు. వాడు ఏమనేవాడు, నేను డబ్బు కోసం నాన్నగారి దగ్గరకు వచ్చాను, కానీ వచ్చాక మెల్లమెల్లగా అంతా ఆయనే నాకు, అంతా నాన్నగారే అయిపోయారు నాకు. ఇంకా నిద్దట్లో కూడా గబుక్కుని మెలకు వస్తే నాన్నగారు నెక్స్ట్ ఏం కావాలి అన్నట్టుగా నాన్నగారి మీద ధ్యాస ఉండేలా చేశారనమాట. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు మనం మన మన స్వార్థం కోసమో లేకపోతే మన సంసారం కోసమో పనులు చేసుకుంటాం మనం అందరం. వాడు ఉద్యోగం కోసమే నాన్నగారి దగ్గరకు వచ్చిన ఒక జ్ఞాని దగ్గర ఉద్యోగానికి అర్హత లేకుండా ఎవరు ఎలా వస్తారండి? ఇప్పుడు మనం బుజ్జి చేసిన పని నాన్నగారికి మనకి ఎందుకు రాలేదు అవకాశం అంటే వాడి పూర్వ సుకృతం అది. ఒక జ్ఞానికి 20 ఏళ్ళు సర్వీస్ చేసుకునే అవకాశం వచ్చింది అంటే ఒకటి కాదు కదా, ఒక పని కాదు, వాడి 20 ఏళ్ళ జీవితం గురువు గారికి భక్తులకి అంకిత భావంతో వర్క్ చేయడం అది మామూలు యజ్ఞం కాదండి. సో ఎంత కాలం జీవించామనేది అప్రధానం, మనం జీవించిన కాలం ఎలా జీవించాం, మనం ఎవరికి పనిచేసాం, ఎలా పనిచేసాం, మనం చేసిన మంచి పని దేనికోసం చేసాం. సో అలా చూసుకుంటే భగవంతుడు వాడికి ఇచ్చిన వరం అండి ఆ 20 ఏళ్ళు నాన్నగారితో వాడి సాన్నిహిత్యం. ఎందుకంటే ఆయన మాటలు రికార్డింగ్ చేసినప్పుడు ఆయన మాటలు ఎంతో కొంత చెవికి వెళ్తాయి, వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోయినా. ఆయన బాడీ టచ్ చేసి ఆయన బాడీకి నిరంతరం సర్వ్ చేసే అవకాశం వచ్చింది, ఆయనకి ఫుడ్ తెచ్చే అవకాశం వచ్చింది, ఆయన కూరగాయలు తెచ్చే అవకాశం వచ్చింది, ఇంట్లో కన్నంకి హెల్ప్ చేసే అవకాశం వచ్చింది, భక్తులందరినీ సమన్వయం చేసే అవకాశం వచ్చింది. సమన్వయం చేసి నాన్నగారికి మనకి కనెక్షన్ ఏర్పరిచే అంటే పాత్వే వాడయ్యాడు. ఎవరినో వేరే ఎన్నుకోలేదు, బుజ్జిని ఎన్నుకున్నారు నాన్నగారు దానికి. సో ఎన్నుకున్నారు అంటే వాళ్ళు ఎంత పూర్వ సుకృతం ఉండి ఇలాగా వాడికి ఆ కేటాయింపు జరిగింది. అండ్ ఈ సుకృతం వాడి కూడానే వెళ్తుంది కదండి. ఈరోజు బుజ్జి వెళ్ళిపోయాడంటే ఒక పక్కన బాధేసింది, ఓహో ఇంక మనకి బుజ్జి కనిపించరా, నాన్నగారు జ్ఞాపకం వస్తే బుజ్జి రామచంద్రరాజు గారు జ్ఞాపకం రాకుండా ఉండరు, ఎందుకంటే కూడా ఎప్పుడూ ఉన్నవాళ్ళు వీళ్ళు. సో ఈరోజు బుజ్జి లేడు అన్నా కూడా ఒక విధంగా వైభవం ఎందుకు అనిపిస్తుంది అంటే ఎంతకాలం మనం జీవించామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా జీవించామనేది ఇంపార్టెంట్. అలా చూసుకుంటే బుజ్జి చాలా ఔన్నత్యంగా జీవించాడండి. ఇంకా లాస్ట్ స్టేజెస్, ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు కాశీ అంటే అన్ని ప్రయాణాల్లోనే వాడు ఉన్నాడండి, అంటే కొన్ని రామచంద్రరాజు గారు లేరు కానీ మాక్సిమం బుజ్జి వెళ్ళినవి కూడా ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఇద్దరిని తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 4-5 ఇయర్స్లో నాన్నగారు ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిషన్స్ మొదలైనాయో బుజ్జి నిరంతరం డే అండ్ నైట్ నాన్నగారు పక్కన ఉన్నాడండి. నిద్ర ఉన్నా లేకపోయినా మధ్య మధ్యలో ఇంకా పగలు మేము పంపి నువ్వు రెస్ట్ తీసుకో అని పంపేవాళ్ళం, కానీ నైట్స్ బుజ్జితోనే నాన్నగారు ఎక్కువ కంఫర్టబుల్గా ఉండేవారు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా, సహాయం చేయి పట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఫుడ్ ఆయనకి ఏమన్నా అక్కడ పడక ఏదైనా తెచ్చి పెట్టాలన్నా కూడా బుజ్జి ఇంకా రైట్ హ్యాండ్లా ఉండేవాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్ కన్నా సన్నిహితం అయిపోయాడండి సర్వీస్ విషయంలో. సో అండ్ నాన్నగారికి బాగోట్లేదు అనేది వాడు కళ్ళతో విట్నెస్ చేస్తున్నాడు కదా, భక్తులందరికీ అది అవగాహన లేదు. నాన్నగారు నాన్నగారు అంటే దేవుడు, ఆయన పక్కన కూర్చోవాలి, ఎంత వీలైతే అంత ఆయన సన్నిహితంగా ఉండి మనం స్పెండ్ చేయాలి అని అనుకునే వాళ్లే తప్ప, అరే నాన్నగారు ఆరోగ్యం కొంచెం సన్నగిల్లింది కదా, నాన్నగారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, నాన్నగారు మెడికేషన్ మీద ఉన్నారు కదా, ఆయనకి సరిపడ రెస్ట్ అవసరము అని భక్తులు అనుకునేవారు కాదు. ఎందుకు అంటే నాన్నగారు సమక్షంలో కూర్చుంటే చాలు అనుకునేవారు. కానీ నాన్నగారు టైంకి లోపలికి వెళ్ళిపోవాలి, ఆయన టైంకి బోన్ చేయాలి, మనం కూర్చుంటే ఆయన అలా కూర్చుని ఉంటారు, ఆయనకి రెస్ట్ సరిపోకపోతే ఆ మెడిసిన్ పవర్ఫుల్గా ఉంటుంది అని వాడికి అంతర్లీనంగా రన్ అవుతూ ఉండేదండి. సో ఆయన శ్రేయస్సు కోరి అప్పుడప్పుడు భక్తుల మీద అరిసేవాడు, కానీ ఎవరు ఏమనుకునేవారు కాదు. ఎందుకంటే బుజ్జి సదుద్దేశంతోనే చేస్తున్నాడు అనేది భక్తులందరికీ తెలుసు. సో నాన్నగారు హాస్పిటల్స్ అడ్మిషన్స్లో కూడా బుజ్జిది పెద్ద పాత్ర ఉందండి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన కాడి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు త్రూఅవుట్ బుజ్జి నాన్నగారు పక్కనే ఉండడం, అవసరమైంది అందచేయడం, మంచినీళ్ళు అందచేయడం, ఆయనకి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదన్నా అవసరమేమో చూసుకోవడం, ఆయనకి మెలకు వస్తే బుజ్జి అనేవారు నోటితో. సో అంటే వాడు చేసిన కృషి, వాడు చేసిన నిరంతర సేవ మనం మాటలతో చెప్పుకునేది కాదండి. ఏదో సంతాపం కోసం ఇది మనం మాట్లాడుకుంటూ ఉన్నా వాడి వాడి బ్యాంకులో, వాడి డివైన్ బ్యాంకులో వాడికున్న ఆస్తి బహుశా మన ఎవరికీ లేదేమో. ఎందుకంటే మనం సంపాదించుకున్న ఆస్తి మన మరణంతో వెళ్ళిపోతుంది, కానీ మనం చేసిన సత్కర్మ కానీ, మనం చేసిన మంచి పనులు కానీ, మన సదుద్దేశాలు కానీ, మన ఎఫర్ట్ అంటే మన కృషి కానీ వృధా పోదు. అదే మనం మనతో తీసుకెళ్తామని చెబుతారు కదా. సో బుజ్జి బోల్డ్ బాండాగారంతో వెళ్ళాడండి అని చెప్తే వాడికి ఉత్కృష్టమైన జన్మ వచ్చి, వాడికి మంచి ఆరోగ్యకరమైన శరీరం భగవంతుడిచ్చి, ఆయనకు మళ్ళీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చి తరింపచేస్తాడు అని అనిపించిందండి నాకు. సో బుజ్జిని మనం ఇలా హ్యాపీగా తలపెట్టుకుని వాడు ఎప్పుడు శాంతిగా వాడి అంటే వాడి నెక్స్ట్ జీవితం గురువు గారు 100% ఆయన చేతులతో చూసుకుంటారు వాడిని బహుశా తీసుకెళ్ళింది కూడా అందుకే అనిపించిందండి. ఈ లోకంలో అందరిలాగా బుజ్జి ఉండడం బహుశా భగవంతుడికి ఇష్టం లేదేమో, అంతలా సర్వీస్ చేస్తున్న వాడికి ఈ ఈ వాతావరణం కరెక్ట్ కాదని బహుశా ఆయన లోకానికి తీసుకెళ్లాడేమో అనిపించింది నాకు వ్యక్తిగతంగా. సో సత్కర్మ చేయడం, జ్ఞానితో జీవితం ముడిపడి ఉండడం, 20 ఏళ్ళు ఆయనకి సర్వీస్ చేసుకోవడం, భక్తులందరికీ సేవ చేయడం వాడి అదృష్టము. వాడు ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు, హ్యాపీగా అందరినీ అడ్రస్ చేశాడు, అందరితో పాజిటివ్గా సరదా సరదాగా ఉండేవాడు. సో బుజ్జికి దక్కిన భాగ్యం ఈ జన్మ. సో వాడు హీ వాజ్ రిచ్ అట్ హార్ట్, హీ వాజ్ రిచ్ ఇన్ హిజ్ లివింగ్, హీ వాజ్ రిచ్ ఇన్ సర్వింగ్ పీపుల్ అండ్ నాన్నగారు. సో వాడు ధనవంతుడుగా పాత్ర అయి వెళ్ళాడండి. ఆధ్యాత్మికంగా బుజ్జి ధనవంతుడు, తను సుఖంగా శాంతిగా ఉండాలని, ఉజ్వలమైన భవిష్యత్తు డెఫినెట్గా ఆయనకు ఉంటుంది ఎలాగూ. సో బుజ్జికి మనందరం కూడా మంచి జరగాలని ప్రేయర్ చేస్తూ ముగిందామండి. ఈరోజు జయని మాట్లాడమని ఎందుకు అడిగామంటే, యాక్చువల్గా ముందు జిన్నూరు పార్వతి గారు అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చవలసి వచ్చింది సడన్గా లాస్ట్ మూమెంట్లో. సో ఇంకా లాస్ట్ మూమెంట్ ఎవరికి చెప్పినా కూడా ప్రిపేర్డ్గా ఎవ్వరూ ఉండరండి. ప్రిపరేషన్ లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే జయ ఒక్కవిడే తట్టారండి నాకు. ఎందుకంటే జయకి ప్రిపరేషన్ అవసరం లేదు. 30 ఏళ్ళ నుంచి నాన్నగారితో ఆవిడకున్న సాన్నిహిత్యం చాలా ఎక్కువ. అండ్ తర్వాత జయ భీమవరం నుంచి హైదరాబాద్ రావడం మన భక్తులు, హైదరాబాద్ భక్తుల అదృష్టం. ఎందుకంటే ఆవిడ బస్సుల్లో వెళ్ళి ఎన్నో సత్సంగాలు చెప్పొచ్చారండి హైదరాబాద్లో ఉండగా, చాలా సంవత్సరాలు, బహుశా 8-10 సంవత్సరాలేమో. అండ్ జయలో ఉన్న స్పెషాలిటీ, జయాంటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, అందరూ సబ్జెక్ట్ కోరుకుంటూ ఉంటారు. జనరల్గా నాన్నగారు సత్సంగాల్లో సబ్జెక్ట్ కోరుకుంటూ ఉంటారు, కానీ జయ ఏం చేశారంటే సబ్జెక్ట్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ నాన్నగారు ఇచ్చి జయ ఇచ్చింది దేనికి అంటే, నాన్నగారు చేత, నాన్నగారు మాట, నాన్నగారు చూపు, నాన్నగారి ప్రతి చర్య. ఆవిడ కృష్ణుణ్ణి భాగవతంలో వర్ణించినట్టుగా వర్ణిస్తూ ఉండేవారండి. అంటే భక్తుల్ని అంటే నాన్నగారు, ఒకవేళ నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళకి ఎంత ఆకర్షణ కలిగిందో తెలియదు, కానీ ఆవిడ మాటలు విన్నాక నాన్నగారు దేవుడు అని విశ్వాసం కలిగిన వాళ్ళు ఉండరండి. అంత వైభవంగా చెప్పేవారు నాన్నగారి గురించి. అసలు ఎలా చెప్పేవాళ్ళు అంటే, అసలు ఇప్పుడు బయలుదేరి మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలనిపించేది. నా చాలా ఒంటరిగా గురువుగారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి చేసిన ప్రయాణాలన్నిటికీ కూడా నాకు న్యూస్ ఇచ్చింది జయాంటీయే. సో నాకు ఆవిడ పట్ల విపరీతమైన కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే భక్తులకి నాన్నగారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఉష డిస్కనెక్ట్ అయ్యారండి, ఒక్క నిమిషంలో కనెక్ట్ అవుతారు, మళ్ళీ లైన్ లో ఉండండి అందరం.
జయాంటీ మీరు స్టార్ట్ చేయండి.
జయాంటీ హలో
స్టార్ట్
అంటీ స్టార్ట్ చేయండి.
ఇప్పుడు మనం నాన్నగారి గురించి మాట్లాడుకోవాలంటే
అంటే కొంచెం గట్టిగా మాట్లాడండి.
మనం నాన్నగారి గురించి మాట్లాడుకోవాలంటే మరి మనం జీవుడుగా ఉన్నాం కదమ్మా, జీవుడుగా ఉండి దేవుడి గురించి మనం ఏం తెలుసుని ఎలా చెప్పగలం? అందుకని ఇప్పుడు ఆయన మన కళ్ళకి ఒక రూపంగా కనిపించారు కదా, ఆయన మాట, ఆయన చూపు, ఆయన నడక, ఆయన వైభవం. మనకి ఏదైతే మనం మనకు అనుభవంలో ఉందో, ఏదైతే మనం ఆయన దగ్గర మనం పొందామో దాని గురించి అయితే చెప్పుకోగలం. ఎందుకంటే జీవుడు దేవుడి గురించి మాట్లాడలేడు కదా.
అప్పుడే 4-3 నిమిషాలు అయింది.
అంటే వినిపిస్తోంది?
హలో
హలో హలో
హలో
సరే, నాన్నగారిని మొట్టమొదటి ఎక్కడ దర్శనం అయిందంటే నాన్నగారి దర్శనం నాకు ఏదో అంటున్నారు కదా, కొన్ని వెళ్ళి చూసొద్దాం అని శృంగవృక్షం వెళ్ళడం జరిగింది. అయితే శృంగవృక్షం వెళ్ళిన తర్వాత అదే నేను నాన్నగారిని ఫస్ట్ మొట్టమొదటిసారి దర్శనం శృంగవృక్షంలో జ్యోతి రోజున దీపం రోజున నాన్నగారిని దర్శనం చేశాను. అయితే ఎలా దర్శనం చేశానంటే ఎక్కడో దూరంగా తెల్లటి బట్టల్లో నాన్నగారు కనిపించారు. ఏదో దూరం నుంచి అలా దండం పెట్టుకుంటున్నారు అందరూ అని అలా దండం పెట్టుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అని ఏమీ అనిపించలేదు నాకు. సరే ఆ దర్శనం అయిపోయింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి దర్శనం ఎక్కడయిందంటే మాది ఈడూరు గ్రామంలో మా అన్నయ్య కోళ్ళ ఫారాలు పెద్ద పెద్ద షెడ్లు వేశారు. అయితే ఆ షెడ్లో నాన్నగారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకుందాం, ఖాళీగా ఉంటుంది కదా, పెద్దవి కదా అని చెప్పి నాన్నగారిని ఈడూరు పిలిచారు. పిలిస్తే మరి నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను వెళ్ళాలి కదా, సరే వెళ్ళాను. నాన్నగారు మీటింగ్ చెప్పారు కానీ నేను నాన్నగారిని దూరం నుంచే చూశాను. మా అమ్మగారు నన్ను ఇది మా అమ్మాయి అండి అని పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు మామూలుగా చేతితో దండం పెట్టాను కానీ ఏదో ఆయన పాద దర్శనం మంచిది, ఆయన పాదాలు పట్టుకుంటే మంచిదేమో, అసలు అన్న ధ్యాస కానీ ఆ ఇష్టం కానీ నాకు రాలేదు. అయితే అది రెండోసారి దర్శనం. తర్వాత మళ్ళీని 3వ సారి నాన్నగారి దర్శనం ఎక్కడైందంటే ఈ భీమవరంలో శివరాపేటలో సరస్వతమ్మ గారి ఇంట్లో నాన్నగారు వచ్చారు అని మా వదినే, అప్పుడు కూడా మా వదిన స్వరాజ్యం, వెళ్ళి ఒక్కసారిని నాన్నగారిని దర్శనం చేసుకుందాము, ఇలా ఇక్కడికి వచ్చారు భీమవరం అంటే. అప్పుడు నేను శివరావుపేటలో సరస్వతమ్మ గారి ఇంటికి నేను అక్కడికి వెళ్ళానండి. వెళ్తే అక్కడ అందరూనే గుసగుసలు ఆడుకుంటున్నారు, ఏదో ఎక్కడికో వెళ్తున్నారు నాన్నగారు అని ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు. గుసగుసలు ఆడుకున్న తర్వాత ఏంటి మాట్లాడుకుంటున్నారు అంటే ఎక్కువ మంది కాదు, ఒక 40-30 మంది ఉంటారేమో, నాన్నగారు తక్కువ మందితో అరుణాచలం వెళ్తున్నారు, అరుణాచలం మీరు వస్తానంటే నేను టికెట్ చేస్తాను అంది మా వదిన. అంటే అప్పుడు నేను అనుకున్నాను, పూల్లే ఇది బాగానే ఉంది, అప్పటికి నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి టైంకి నా జీవితం ఎలా ఉందంటే, రోజు రోజు సినిమాలేనండి, రోజు బజార్లే. ఏ ఈ బజార్లు సినిమాలు కాకుండా కిట్టి పార్టీలు పేకాటలు. నాకేమనిపించేదంటే, అబ్బా నేను ఎంత సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, నాకింక దేవుడితో పని ఏంటి నాకు, ఇలా అనిపించేదండి. ఇలా అనిపిస్తే సరే అరుణాచలం మరి వస్తారా అని అడిగినప్పుడు సరే వస్తానన్నాను. అంటే ఎందుకు వస్తానన్నా అని, ఎందుకు వస్తాను అని చెప్పానంటే, వీళ్ళందరూ వెళ్తున్నారు అరుణాచలం, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు అందరూ అక్కడ ఏం చేస్తున్నారో చూసొద్దాం, మనకి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ బజార్లు ఇవన్నీ బోర్ కొట్టేసి పోలే ఒక్కసారి అరుణాచలం వెళ్దాము. అరుణాచలం వెళ్ళి అక్కడ ఈ జనం అందరూ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో చూసొద్దాం, ఎంక్వైరీ అనమాట అండి. ఆ ఎంక్వైరీ కోసమే అరుణాచలం వెళ్ళాను. సరే అరుణాచలం వెళ్ళామండి. అప్పుడు ఏంటంటే, ఇది సర్కారు, చెన్నైలో దిగాము. చెన్నైలో దిగిన తర్వాత చెన్నై స్టేషన్ నుంచి పక్కన బస్ స్టాప్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ తిరువన్నామల వెళ్ళి అరుణాచలం వెళ్ళి బస్ స్టాప్ 1 కిలోమీటర్ ఉండేదండి. ఫ్రూట్ మార్కెట్ బస్ స్టాప్ ఏదో అనివ్వరు దాన్ని. చెన్నై స్టేషన్లో దిగిన తర్వాత ఆ కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళడానికి నడక, ఎవరి పెట్టిలాడలు పట్టుకుని నడవడం, నాన్నగారు ముందు నడవడం అండి. నాన్నగారు వెనకాలే మేము ఆ దారి చూసుకుంటే, నాన్నగారు వెనకాలే నాన్నగారు నడుస్తూ ఉంటే ఆయన కూడా ఆయన చూసుకుంటూ వెళ్ళిపోవడం మొత్తం భక్తులందరూ. అయితే నాన్నగారు కొంచెం దూరం వెళ్ళండి, కుడిచేయి పైకెత్తి ఆ టవల్ ఇలా పైకెత్తి పైకంతా ఎత్తి పట్టుకునేవారు. ఎందుకంటే వెనకాల ఎవరైనా దారి తప్పిపోయారేమో, దారి తప్పిపోతే ఆ టవల్ చూసుకుని వచ్చేస్తారనండి. అలా ఆ టవల్ పట్టుకునండి నాన్నగారు వెళ్ళిపోవటం, నాన్నగారు కూడా మేమందరం కూడా వెళ్ళిపోవడం. సరే బస్ స్టాండ్కి వెళ్ళాము, బస్సు ఎక్కిన తర్వాత అందరూ నాన్నగారు కనపడేటట్టు కూర్చున్నాము అని గబగబా పరిగెత్తులు పరుగులు ఎత్తుకుంటా ఎక్కేస్తా ఉంటే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా, నేనేం చేశానంటే నేమ్మదిగా అందరూ ఎక్కేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లోంచి ఎక్కండి అక్కడే కూర్చున్నాను. ఆ బ్యాక్ సైడ్ చివరి సీట్లో కూర్చున్నాను. కూర్చుంటే సరే బస్సు కదిలిన తర్వాత ఒక కొంచెం ఇంచుమించు 1 కిలోమీటర్ మరి ఎంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా బస్సు ఆపి రామచంద్రరాజు గారిని కిందకు దింపేశారు. నాన్నగారు అదేంటి రామచంద్రరాజు గారిని కిందకి ఎందుకు దింపుతున్నారు అంటే, నాన్నగారు వస్తువేదో మొత్తానికి ఆ చెన్నైలో ఎక్కడో ఉందండి, ఆ వస్తువుని ఏదో కొని తెమ్మనో ఏదో, అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వెనకాల బస్సులో వచ్చేయండి రామచంద్రరాజు గారు, మీరు అది పట్టుకుని మేము వెళ్ళిపోతాము అని నాన్నగారు చెప్పారంటండి. చెప్పి రామచంద్రరాజు గారిని దింపేశారు. దింపేస్తే అక్కడ నాన్నగారు పక్క సీటు ఖాళీ అయింది కదా. నాన్నగారు ఎవరిని రమ్మంటారా అని చెప్పి నాన్నగారు ఇలా మొత్తం సీట్లో ఉన్న వాళ్ళు అందరం ఇంకా ఇలా వెనక్కి తిరిగండి, ఇలా ఒక్కొక్కళ్ళంతా ఒక్కొక్కళ్ళంతా చూస్తున్నారండి. అందరూ పాపం ఎవరిని రమ్మంటారా సీట్లో కూర్చోవడానికి అని ఎదురు చూస్తూ ఉంటే నన్ను చూపించి నువ్వు ఇలా వచ్చేయమ్మా అన్నారు. ఇదేంటి నన్ను రమ్మంటున్నారేంటి అని నేను కదలటాలేదు. అందులోకి నన్ను ఒక గెంటు గెంటారండి ఎవరు, అదే నాన్నగారు రమ్మంటామంటే కదలరేంటి అని. సరే వెళ్ళి నాన్నగారు రమ్మన్నారు కదా, వెళ్ళి పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చున్నాను కానీ నేను నాన్నగారు వంక చూడలేదు. నాన్నగారు మధ్యలో నా వంక చూస్తూ ఉండేవారండి. నాన్నగారు నా వంక చూసినప్పుడు నేను తలకాయ ఇంకో పక్కన తిప్పేసుకునేదండి. ఇంకా నాకేం అనిపించదు కదా నాన్నగారు చూస్తూ ఉంటేని. అంటే నాన్నగారు నాకు ట్రీట్మెంట్ బస్సులో మొదలు పెట్టేశారన్నమాట అండి. సరే అరుణాచలం చేరుకున్నాము. అరుణాచలం అది రమణాశ్రమంలో రూములండి. అప్పుడు 2 అయ్యి ఉంటుందండి రమణాశ్రమానికి చేరుకునేటప్పటికి. అప్పుడు నాన్నగారు మొత్తం భక్తులందరం కూడా, అంటే ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది, అందరూ ఇక్కడే కూర్చోండి, ఆఫీస్ తీసిన తర్వాత రూములు ఇస్తారు. అంటే నాన్నగారు కూడానండి, నా ఒక కుర్చీ వేసుకునండి అక్కడ కూర్చునండి, ఎవరు కుర్చీ వేస్తే అక్కడ కూర్చునండి, మేమందరం అక్కడే కూర్చునేవాళ్ళం. కూర్చుంటే తర్వాత నాలుగింటికి వచ్చాక ఆఫీసు తలు ఆఫీసు తాళాలు ఇచ్చాక అప్పుడు నాన్నగారు మేము రూములకి ఆ రూము నాన్నగారు రూమ్ ఎక్కడంటేనండి రమణాశ్రమం వెళ్ళినప్పుడు మీరు అందరూ చూస్తారని చెప్తున్నానండి ఆ రూమ్ ఎక్కడంటే లవ్ పీస్ హ్యాపీనెస్ ఆ రూమ్ పేరు ఆ రూమ్ బయట అలా రాసి ఉంటుందండి లవ్ పీస్ హ్యాపీనెస్ వెనకాల రూముల్లో ఉంటుందండి నాన్నగారు ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ వెనకాలే పెద్ద షెడ్ లాగా పొడుగ్గా ఉన్నాయి రెండు అవి మాకు ఇచ్చారు మేమందరం చేపలు వేసుకుని ఇంకా అక్కడ అక్కడ ఉన్నాము సరే నాలుగింటికి అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నాన్నగారు ఏమన్నారంటే అందరూ వెంటనే రూముల్లో సర్వ్ చేసుకుని కాఫీ ఇస్తారు కదా కాఫీకి వచ్చేయండి అన్నారు నాన్నగారితో పాటు అందరం కాఫీలు తాగి రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లో నాన్నగారు కూర్చున్నారండి కూర్చుని రూమ్ బయటే కుర్చీ వేసుకుని కూర్చున్నారండి మేమందరం కూర్చున్నాము కూర్చుంటే అన్నారు అమ్మ మన అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే గిరి ప్రదక్షిణ మానకూడదమ్మా భగవానికి గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం ఏమీ అడిగేవారు కాదు గిరి ప్రదక్షిణ చేశారా అని మాత్రం అడిగేవారు అందుకని మనం మీరేం చేస్తారంటే వెళ్ళగలిగితే నడవగలిగిన వారందరూ కూడా తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చెయ్యండి అమ్మా ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయడం అంటే ఈ గిరి ఏది అడిగితే అది మనకి ఇస్తుందమ్మా మనం ఏం కోరిక కోరుకుంటే ఆ కోరిక మనకు తీరుస్తుంది దీన్నేమో కోరికలు తీర్చే కొండ అంటారు మరి మనం జ్ఞానమే కోరుకుంటాము లేకపోతే బయట బాహ్యమైన కోరికలు కోరుకుంటారో మీ ఇష్టం అన్నారు అంటే నాకేమనిపించింది అంటేనండి అరుణాచలం వచ్చాను కదా ఫోన్లే ఇది బాగానే ఉంది మనకి కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు ఏయో కోరేసుకుని గిరి చుట్టూ ఈ కొండ చుట్టూ తిరిగేద్దాము మనకు పని అయిపోతుంది అని అనిపించిందండి వెంటనే అనిపించిన తర్వాత ఆ రోజు సాయంకాలం ప్రదక్షిణకు బయలుదేరారు అందరం ప్రదక్షిణకు బయలుదేరితే నేను కూడా చెప్పులు వేసేసుకుని ప్రదక్షిణకు బయలుదేరానండి చెప్పులు వేసుకుని ప్రదక్షిణ చేస్తా ఉంటే ఎవరో ఈ భక్తులు ఎవరో చూసన్నారు అదేంటి చెప్పులు వేసుకోకూడదు ఇక్కడ గిరి ప్రదక్షిణకు చెప్పులు వేసుకుని ఎవరో ప్రదక్షిణ చేయరమ్మా ఇలా చేయకూడదు అన్నారు అప్పుడు నాకు ఏమనిపించింది అంటేనండి ఇదో రోడ్డు పోనీ మళ్ళీ అదో కొండ ఈ ప్రదక్షిణ కోసం చెప్పులు మానేయటం కూడానా మళ్ళీని అలా అనిపించిందండి ఎందుకంటే నా జీవితంలో నా స్వభావం ఏంటంటేనండి ఏదైనా ఎవరు చెప్పినా నేను నమ్మనండి నా కళ్ళతో చూస్తేనే అది నమ్ముతాను నా స్వభావం చిన్నప్పటి నుంచి అంతే ఏదైనా నా కళ్ళతో చూస్తే నమ్ముతాను కానీ చూడకుండా ఎవరన్నా ఏదన్నా చెప్తే నమ్మను సరే చెప్పులు వేసేసుకున్నానండి చెప్పులు వేసేసుకుని ప్రదక్షిణ మొదలు పెట్టాను మొదలు పెడితే ఈ సరే ఏదో రెండో మూడో కోరికలు సెలక్షన్ చేసుకున్నాను ఏదో చేసుకుంటాం కదా మనం ఏ కోరికలు బాగుంటాయి చూసుకుని రెండో మూడో కోరికలు సెలెక్ట్ చేసుకుని ఆ కోరికల్ని మైండ్లో అలాగా జాగ్రత్త అందరూ అరుణాచల అరుణాచల శివ అని అందరూ అనుకుంటా ప్రదక్షిణ చేస్తూ ఉంటే నేనేం చేశానంటే నా కోరికల్ని అలా కలుపుకుంటా ప్రదక్షిణ మొదలెట్టాను సరే అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎక్కడ అది జ్ఞానం కొండ అంటారు చూడండి నాన్నగారు కుబేరలింగం దగ్గర జ్ఞానం ఇచ్చే ప్లేసు అని నాన్నగారు చెప్తూ ఉంటారు కదా అక్కడికి అది సగం అక్కడికి వెళ్ళేటప్పుడు కండి ఏ కోరికలు అయితే నేను కోరుకుంటున్నానో ఆ కోరికలు మర్చిపోతున్నానండి మనసులో తిప్పుకుంటా నాకు ఏదో మరుపు వచ్చేస్తాను అలా మర్చిపోయి కొంత దూరం వెళ్ళిపోతున్నాను కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అదేంటి నా కోరికలు మర్చిపోయాను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను అలా గుర్తు చేసుకుంటున్నాను కానీ మళ్ళీ మర్చిపోతున్నాను ఆ గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేటప్పటికి కోరికల్ని తలుచుకుంటా మనం తిరగటం కన్నా కోరికల్ని మర్చిపోయి మనసుని శాంతిగా ఉంచుకుని తిరగటం మనసుని ఆ కోరికని మర్చిపోయి తిరగడం వల్ల ఏదో మనకి శాంతి ఆనందం వస్తుంది అన్న సంగతి నాకు గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేటప్పటికి అర్థమైపోయింది ఇప్పుడు మన కోరికలు మనం అనుకుంటా లోపల అనుకుంటా ఉంటే మనకే ఆనందం కదా సంతోషం కదండి మర్చిపోవడం వల్ల ఇంకా ఆనందంగా ఉందేంటి ఇంత ఆనందంగా ఉందేంటి మర్చిపోతే ఇంకా బాగుంది జ్ఞాపకం చేసుకుంటే కొంచెం బాగుంది మర్చిపోతే ఇంకా బాగుంది అనిపించిందండి అనిపించి సరే గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయింది గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ మళ్ళీ మర్నాడు నాన్నగారు అక్కడ లవ్ పీస్ హ్యాపీనెస్ అక్కడ కూర్చున్నారండి. రోజు అక్కడే కూర్చునేవారు. నేను అక్కడ కూర్చుంటే ఆ సమక్షంలో అందరం కూర్చున్నామండి. విపరీతమైన మౌనం అండి. అసలు ఆ రోజుల్లో ఇది 86, 87, 87 ఆ టైంలో జరిగిందండి, 87 అనుకుంటాను. విపరీతమైన మౌనం అండి. అసలు ఒక్క మాట మాట్లాడేవారు కాదండి. అలా మౌనం 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 ఆ మౌనంగా చూస్తామంటేనండి ఆ మౌనంలో ఏం జరిగిందో మరి ఆ సమక్షంలో ఏం జరిగిందో నాకు తెలియదండి. అసలు కొండ అంటే నాకు ఇష్టం కలిగిపోయిందండి ఆ ఒక్కరోజుకి. అలా కలిగిపోతే మర్నాడు సాయంత్రం ఇదేంటి ఇలా ఉందేంటి నాకు ఏదో కొత్తగా ఉంది ఆనందంగా ఉంది ఏంటి అసలు ఇది వరకు పూర్వంలా లేదు నాకు నా మైండ్ ఎంతో బాగుంది అని అనుకుని సరే రెండో రోజు కూడా మళ్ళీ ప్రదక్షిణ చెప్పులు లేకుండా నా అంతట నేను హృదయపూర్వకంగా ఇక్కడ ఈ ప్రదక్షిణలో ఏదో ఉంది అందుకే ఎంత దూరం భక్తులు వస్తున్నారు మనం కూడా అలా చేద్దాం అని అనుకునండి. మళ్ళీ రెండో రోజు ప్రదక్షిణ చేశానండి. అలా మూడో రోజు మన మూడు రోజులు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నాన్నగారు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అయితే నాలుగో రోజు మొత్తం అందరూ కూర్చున్నారండి మౌనం మౌనం మౌనం. ఆ మౌనం అంతా అయిపోయిన తర్వాత అందరూ వేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఎందుకో నాకు రావాలని అనిపించలేదండి. నా కళ్ళంతా నీళ్లు బాగా ఏదో ఆవేదన మరి ఏంటో తెలియని ఆ లోపల కరడు కట్టిన నా హృదయంలో మరి ఏముందో దుఃఖం ఉందో అశాంతి ఉందో ఏముందో తెలియదు కానీ అదంతా బయటకు వచ్చేయడం మొదలెట్టింది. మొదలు పెడితే నాన్నగారు గబగబా నన్ను లోపలికి రామ్మా ఇక్కడ కూర్చో అని కూర్చోబెట్టుకున్నారండి. కూర్చోబెట్టిందండి. అప్పుడు కూడా నా వంక చూసి నన్ను ప్రేమగా నా వంక చూసండి. అప్పుడు అన్నారు ఎందుకమ్మ కంగారు పడుతున్నావు నేను ఉన్నాను కదా నీకు అన్నారు. ఈ ఒక్క మాటే నాతో మాట్లాడిన మాట ఈ ఒక్క మాటే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడున్నా నన్ను దగ్గర సైకిల్ చేసేవారండి. మొత్తం ఆ టైంలోనండి కరెక్ట్ ఆ ట్రిప్లో 5 రోజులు ఉన్నాము. 5 రోజులు ఇంక అస్తమానం నన్ను చేసేవారు. వీళ్ళు భక్తులందరూ అనివ్వరండి, పాత భక్తులను వదిలేసి కొత్త భక్తురాలను పట్టుకున్నారు గురువు గారు అనివ్వరు. నాకు అస్తమానం చేకేసి ఏమీ లేదు దగ్గర కూర్చోబెట్టుకోవడం అండి, మౌనంగా చూడడం ఇంకా అంతేనండి. ఏ జ్ఞాని చూపులో మరి ఏముందో నాకు తెలియదు కదా. సరే అది అయిపోయింది. 5 రోజుల ట్రిప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఆంటీ ఆంటీ ఉన్నారా? కట్ అయిపోయినట్టున్నారు దీది.
అయితే అందరూ లైన్లో ఉండండి, ఆంటీని మళ్ళీ కనెక్ట్ చేస్తారు. ఒకసారి విడిగా ఆవిడికి పర్సనల్గా ఫోన్ చేసి కనెక్ట్ చేయమ్మా. ఓకే రైట్. యా అందరూ లైన్లో ఉండండి. జయ ఆంటీ లైన్ కట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అవుతారు. జస్ట్ అందరూ లైన్లోనే ఉండండి.
ఆంటీ
హలో ఇప్పుడు వినిపిస్తుందా?
హలో
సారీ
జయంతి వినిపిస్తోంది. ఎక్కడ కట్ అయిందంటే గిరిప్రదక్షిణ చేశారు, గిరిప్రదక్షిణ చేస్తున్నారు చెప్పులు తీసేసి.
సరే అయితే అదే ప్రదక్షిణ. సరే ప్రదక్షిణ పూర్తయింది. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత పూర్తయ్యేటప్పటికి నాకు ఏమనిపించిందంటే ఏదో ఉంది గిరిలో కూడా, ఏమీ లేకపోతే ఇంత జనం ఎలా వస్తున్నారు అని. ఏదో కొత్తదనం, ఏదో శాంతి, ఏదో హాయి, మనసుకి సంతోషం, అదేంటో తెలియదు కానీ ఏదో ఈ గిరిలో ఏదో ఉంది అని గిరి ప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికి అర్థమైపోయింది. అర్థమైపోతే ఆ మూడు రోజులు మూడు ప్రదక్షిణలు పూర్తయినాయి. పూర్తయిన తర్వాత నాలుగో రోజు నాన్నగారు దగ్గర అందరం కూర్చున్నాము. కూర్చుంటే అన్న అందరితోటి ఏదో మర్నాడు బయలుదేరిపోవడం, అందరితోటి ఏదో మాట్లాడారు నాన్నగారు ఒక్కొక్కరితోటిని. కానీ నా వంక నన్ను నా వంక తదేక దీక్షతో చూడటం మొదలు పెడితే ఏదో బాధ, ఏదో ఆవేదన, అసలు కళ్ళమ్మట నీళ్లు విపరీతంగా వచ్చేస్తున్నాయండి. ఆ బాధ ఆగట్లేదు. గబగబా నాన్నగారు నువ్వు లోపలికి రామ్మా అని నన్ను పిలిచారు. నన్ను పిలిచి పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని ఏంటమ్మా అంటే, ఏమో నాన్నగారు నాకు అసలు ఏమీ తెలియట్లేదండి అని. ఓ ఎక్కెక్కిపడి ఎక్కెక్కిపడి అంటే కరడగట్టిన నా హృదయంలోంచి లోపల నుంచి మరి ఏమీ అశాంతి ఆందోళన దుఃఖం ఉందో తెలియదు కానీ అదంతా ఒక ప్రవాహంలాగా బయటికి వచ్చేస్తాను. వచ్చేస్తా ఉంటే అలా నాన్నగారు చాలా చెప్పిన అలా వదిలేశారు. ఒక గంట ఒక అరగంట పట్టింది, అలా వదిలేశారు. వదిలేసిన తర్వాత నాన్నగారు అన్నారు, కంగారు పడకమ్మా, నువ్వు కంగారు పడుతున్నావు, నీకు నేను ఉన్నాను కదా అన్నారు. ఈ ఒక్క మాటేనండి, నాతో ఫస్ట్ మాట్లాడిన మాట ఈ ఒక్క మాట. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మర్నాడు ప్రయాణం, అందరం ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కాక రాత్రి అదే ప్రొద్దుటే భీమవరం వచ్చే ముందర ఒక అరగంట ముందర అందరూ గబగబా బెత్తల్లోంచి దిగిపోయి నాన్నగారి కాళ్ళకి దండాలు పెట్టుకుని అందరూ ఎవరి స్టేజ్ వస్తూ ఉంటే వాళ్ళు, ఎవరి స్టాప్ వస్తూ ఉంటే వాళ్ళు దిగిపోతున్నారు. దిగిపోతూ ఉంటేనే నేను కిందకి దిగాను. నాన్నగారికి దండం కాళ్ళకి ఎలా దండం పెట్టుకోవాలని ఏమి అనిపించలేదు, దూరంగా నుంచున్నాను. నాన్నగారు నన్ను ఏమన్నారంటే ఇలా దామ్మా ఇలా కూర్చోబోచ్చి అన్నారు. సరే వచ్చి ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన పక్కన కూర్చుంటే ఏంటమ్మా అని అడిగారు. ఏంటమ్మా అంటే మళ్ళీ విపరీతమైన దుఃఖం, విపరీతమైన బాధ వచ్చేస్తుంది. కంగారు పడుతున్నావు, కంగారు పడకు, అసలు మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఆ అరగంట భీమవరం వచ్చి లోపల అరగంట టీచింగ్ మొత్తం చెప్పారన్నారు. అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏది మర్చిపోయి ఏది వదిలేసుకుని ఎలా జీవిస్తున్నాము, టైంని కాలాన్ని ఎలా వృధా చేస్తున్నాము, ఎలా చచ్చిపోతున్నాం మళ్ళీ తిరిగి మనం, ఇలాగా మనం పొందవలసిన గమ్యం ఏంటి అని ఈ అరగంటలోనే నాకు చెప్పేశారు. చెప్పేస్తే అప్పుడు నాకు అనిపించింది, మళ్ళీ ఏమన్నారంటే అమ్మా హృదయంలో బోల్డ్ అంత శాంతి ఉందమ్మా, ఆ శాంతిని నీకు కొంచెం కొద్దిగా రవ్వంత రుచి చూపించాడు అరుణాచలేశ్వరుడు, నువ్వు తట్టుకోలేకపోతున్నావమ్మా, హృదయంలో ఎంత శాంతి ఉందో ఇంకా సముద్రం అంత ఉందమ్మా, అంత శాంతి అంత ఆనందం మన హృదయంలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్లో ఆనందాల కోసం సంతోషాల కోసం పరుగులు పెడుతున్నామమ్మా అన్నారు. సూటిగా తగిలిందండి. రోజు బజారే కదా, మార్కెట్కి వెళ్ళిపోవడం అండి, ఏ చీర బాగుంటుందో కొనేసుకోవడం, ఏ సినిమాకు వెళ్ళిపోవడం, ఇక్కడ లేకపోతే అంతకాలం అయితే కిట్టి పార్టీలు, ఇదే జీవితం నాకు. సరిగ్గా మార్కెట్లో నేర్చుకుంటున్నామమ్మా, నిజంగా మార్కెట్లో లేదమ్మా ఆనందం అనేది అని చెప్పారు. అని చెప్పేటప్పటికి నాకు నేను ఏమన్నానంటే అండి, నాన్నగారు నాకు చాలా బాగుందన్నారు అరుణాచలంలో, నేను మీ దగ్గర కూడా చాలా బాగుందన్నారు, ఇలాంటి శాంతి నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించలేదండి నాన్నగారు, కానీ నాకు బాగా భక్తిగా ఉండాలనిపిస్తుందండి ఇప్పుడు. కానీ నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అండి నాన్నగారు, నాకు బాగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా బాగా ఎక్కువ అండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండలేనేమో నాన్నగారు, మరి నేను మళ్ళీ వాళ్ళ వైపు వెళ్ళిపోతానేమోనండి అన్నాను. అంటే నాన్నగారు అన్నారు, అంటే అవకాశాలు అందరికీ రావమ్మా, ఎప్పుడో వస్తాయి, వచ్చిన అవకాశాన్ని పట్టుకుని ఏది మంచో ఏది చెడో తెలుసుకుని వచ్చిన అవకాశాన్ని పట్టుకుని మంచి వైపు వెళ్ళిపోతాడమ్మా తెలివైన వాడు, నువ్వు తెలివైన దానమ్మా అన్నారు. ఈ గురి చూసి బాణం వదిలినట్టు ఒక్క బాణం పడేశారండి. ఏంటంటే నువ్వు తెలివైన దానివి అంటే మనకు సంతోషం కదా, అందులో నాకు తెలివైందా అనే గర్వం నాకు చాలా ఉండేది. గురి చూసి బాణం పడేశారు అని మళ్ళీ ఇంకో మాట ఏమన్నారంటే, నీ మనస్సు బలహీనమైతే నువ్వు వాళ్ళ పక్కకి వెళ్ళిపోతావమ్మా, నీ మనస్సు గనక స్ట్రాంగ్ అయితే వాళ్ళందరూ నీ పక్కకు వచ్చేస్తారు, నీ మనస్సు స్ట్రాంగా నీ మనస్సు బలహీనమా నువ్వే తెలుసుకో అన్నారు. అలా ఆలోచన చేసి నన్ను నేనే నిర్ణయించుకుని నాకు నేనే తేల్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అండి. గురు చూసి కరెక్ట్గా బాణం ఎక్కడ వేయాలో అక్కడ వేసారండి నాన్నగారు. అక్కడ వేస్తే సరే నాన్నగారు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నాన్నగారు నేను అని దండం పెట్టుకున్నాను, ఇంటికి వచ్చేసానండి. మళ్ళీ నా జీవితంలో ఆ రోజు అది నా జీవితంలో ఆయన పరిచయం ఆయన దర్శనం ఎటువంటి మలుపు తీసుకొచ్చిందంటే, మళ్ళీ నా జీవితంలో బజారు కానీ సినిమా కానీ ఏది ఒకవేళ వాళ్ళు ఏమన్నా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని అనిపించినప్పుడు అయితే నీ మనసు ఎంత బలహీనం అది గుర్తొచ్చేసేదండి. ఆ ఒక్క మాటనండి ఒక అసలు నిజంగా నన్ను కాపుదల కాసి నన్ను రక్షించి నన్ను ఆ జీవితంలోంచి అది ఆ జీవితం ఎంతో సంతోషం అండి. ఆ జీవితం చాలా ఆనందంగా ఉండేది. ఆ జీవితంలోంచి సరిగ్గా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి నన్ను ప్రవేశపెట్టడం మామూలు గురువుల వల్ల అయితే కాదు. అంటే ఆయన మహాగురువు కాబట్టి ఆయన వల్ల ఈ పని జరిగిందండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత కరెక్ట్గా 87లో నేను విన్న మొట్టమొదటి మీటింగు కంచుమురు. ఆ కంచుమురు మీటింగ్లో ఒక సంపన్నురాలు భగవాన్ దగ్గరికి వస్తుందండి. భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ని కళ్ళ నిండుగా చూసుకుంటుంది. కళ్ళ నిండుగా చూసుకునండి, చెవులు నిండుగా ఆయన మాటలు విన్న తర్వాత అప్పుడు భగవాన్తో ఆవిడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, భగవాన్ నేను ఎంతో 2 సంవత్సరాలు ఒక సంపద అదే నేను 2 సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూసి నిన్ను చూడాలని నీ మాటలు వినాలని నా కరువాసి పోయాను నేను. నా నీ మాటలు విన్నాక నా చెవులు కరువు తీరిపోయింది. నీ మాటలు నిన్ను చూశాక నా కళ్ళ కరువు తీరిపోయింది. ఎంతనో చూడండి, నీ మాటలు విన్నాక నా చెవులు కరువు తీరిపోయింది, నిన్ను చూశాక నా కళ్ళ కరువు తీరిపోయింది భగవాన్ అని ఆ సంపన్నరాలు గొడవ ఇదనండి. ఆ రోజు సబ్జెక్ట్ అంతా విన్నానండి, శ్రద్ధగా విన్నాను. సబ్జెక్ట్ ఇంటం అయిపోయిన తర్వాత నాన్నగారు మళ్ళీ నన్ను కేకేశారు. కేకేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకే కాదు మొత్తం భక్తులందరికీ కూడానండి, ఇటు నుంచి చేసేది ఏమీ లేదు, మన వైపు నుంచి చేసేది ఏమీ లేదు, అంతా అటు నుంచే వచ్చింది, ఆయన దగ్గర నుంచే వచ్చింది. ప్రేమ ఆకర్షణ జ్ఞానం శాంతి శక్తి అన్నీ అటు నుంచే, అంతేకాని ఇటు నుంచి ప్రయత్నం చేసి పొందిందంటూ ఏమీ లేదు ఏ భక్తులైనా సరే. అయితే ఆ మాటలో మనమల్లోకి ఎలా తెచ్చుకోవాలి, అది ఎలా మననం చెయ్యాలి, ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నది కూడా మళ్ళీ ఆయనే నేర్పారు అన్నమాట అండి. మీటింగ్ అయిపోగానే అని ఇవ్వరండి, ఈరోజు ఏ మాట బాగుందమ్మా నీకు అని ఇవ్వరు. అంటే నాకు ఎవరిని అడగటాలేదు, నన్నే అడుగుతున్నారు, అయితే నాలో ఏదో గొప్పతనం ఉందన్నమాట అని నాన్నగారు ఈ మాట బాగుందండి నాన్నగారు ఆ మాట బాగుంది చెప్పేసేదాన్ని చెప్పేస్తే ఆయన అని ఇవ్వరు. ఇప్పుడు ఈ మాట బాగుందని చెప్తున్నావు కదమ్మా నువ్వు, ఈ మాట నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగా మననం చెయ్యి, ఈ మాటను రిపీటెడ్గా నీ మనసుని లోపల నీ మనసు లోపల తిప్పుకుని ఏం చేస్తావంటే, ఈ మాటలో ఎంత శక్తి ఉందో, నేను మళ్ళీ మీటింగ్లో కనిపిస్తాను కదా అప్పుడు ఈ మాటకి సంబంధించిన వివరణ నాకు చెప్పు అని ఇవ్వరు. అంటే నేననుకునేదాన్ని, అయ్యి బాబు అసలు నేను ఇంకా నాన్నగారికి చెప్పాలి కదా మళ్ళీని, ఏముంది ఈ మాటలోని. సరిగ్గా ఆ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చానండి. ఇంటికి రావడం నేను ఎలా వచ్చానంటే గాల్లో తేలిపోయి వచ్చానండి. అంటే బస్సులు ఎక్కాము, ఏమి ఎక్కాము, ఏ అసలు ఆటోలు ఎక్కాము, రిక్షాలు ఎక్కాము, ఏమి ఎక్కామో తెలియదండి. ఇంకా ఎలా అంటే ఏంటంటే అసలు ఏంటి మా ఏదో కొత్తదనం, ఏదో శాంతి, ఏదో ఆనందం గాలిలో తేలిపోతున్నట్టేనండి ఇంక ఇంటికి రావడం. అండి నాన్నగారు మీటింగ్ అయ్యాక ఎప్పుడు కూడా అంతేనండి, తెలియడప్పుడు అండి మనసులో బోళ్ళు గొడవలు పట్టుకోవడం అండి. మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత గాలిలో తేలిపోతున్నట్టే అయన్నీనండి, అన్ని ఖాళీ చేసండి, మనసు అంతా ఖాళీ చేసండి, జ్ఞానంతో దింపేసండి. ఆయన పంపుతా ఉంటే గాలిలో తేలిపోతున్నట్టే వచ్చేసేదండి ఇంటికి. ఏ అలా వచ్చేసిన తర్వాత గబగబాదండి, ఏ పని అయిపోతుంది కదా ఆ పొడుకుని ఏ ఈ రోజు ఈ మాట బాగుందన్న కదా, ఈ మాటలో ఏముంది, అలా మనసులో తిప్పుకోవడం బాగుంది కదా, ఈ మాట బాగుంది కదా అని చెప్పేసి మనసులో అలా తిప్పుకోవడం అండి. అలా తిప్పుకున్న తర్వాత సరే మళ్ళీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఇంకో మీటింగ్ ఉండేది అన్నమాట అండి. ఇంకో మీటింగ్ ఉంటే మళ్ళీ ఇంకో మీటింగ్ ఇంకో ఊళ్ళో ఉండేది కదా, ఆ ఊళ్ళో మళ్ళీ నాన్నగారు మళ్ళీ నన్ను కేకేసి ఇవ్వరండి. కేకేసి అమ్మ నేను మొన్న నువ్వు చెప్పాను కదా కంచుమూరు మీటింగ్లో, నీకు ఆ మీటింగ్లో నేను వివరణ చెప్తానన్నావు కదా చెప్పమ్మా అని ఇవ్వరు. అంటే ఏదో నాకు తోచింది, నాకు ఏమనిపించిందో అదే చెప్పేసేదాన్ని. చెప్పేస్తే అప్పుడు అన్నారండి నాన్నగారు, అలా కాదమ్మా, అలా అర్థం చేసుకోకూడదమ్మా, నువ్వు అర్థం చేసుకోవడం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏ మామూలుగా నువ్వు చెప్పింది లౌకికంగా పనికొస్తుంది, కానీ నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇన్నర్గా అర్థం చేసుకోవాలమ్మా. అంటే ఒక నిజస్థితి మన హృదయంలో ఉందని చెప్పాం కదా మేము, ఏ దాన్ని కేంద్రంగా చేసుకుని దాన్ని గమ్యంగా చేసుకుని ఏ ఆ మాటను మనం ఆ రకంగా అన్వయించుకుని ఆ రకంగా దాన్ని పొందటం కోసం ఈ మాటను మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ రకంగా అర్థం చేసుకోవాలమ్మా, మనం ఆ రకంగా మనం మననం చేసుకోవాలమ్మా అని ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే మళ్ళీ వివరణ చెప్పి ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి ఇవ్వరండి. అలాగా ప్రతి మీటింగ్కి తర్వాత అయిపోయిన తర్వాత ఏం బాగుందని నాన్నగారు అడగడం, నేను చెప్పడం, ఇంక ఇలా 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇలా రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేము ఆ హైదరాబాద్ కాపురం వెళ్ళాము. హైదరాబాద్ కాపురం వెళ్తా ఉంటే బాధ అనిపించింది, అయ్యో నాన్నగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాము. అంటే నాన్నగారు అన్నారు, అక్కడ చాలామంది భక్తులు ఉంటారమ్మా, అక్కడ కూడా సత్సంగాలు ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు అలా ఏం కంగారు పడక్కర్లేదు అన్నారు. సత్సంగాలు ఉంటాయి కదా, భక్తులు ఉంటాయి కదా, భక్తులు ఉంటారు కదా, మనకు పర్వాలేదులే అనుకున్నాను. హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఒక 2-3 నెలలకి నెమ్మదిగా అసలు విపరీతమైన బాధ అండి. నాన్నగారిని అసలు నాన్నగారి మీద దృష్టి తిరిగిపోయి నాన్నగారిని చూడకుండా ఉండలేక ఆయన మాటలు వినకుండా ఉండలేకండి, ఏదో బాధ, బెంగ, దుఃఖం, ఇంకా అసలు ఎలా పడితే అలా అయిపోయానండి. అంటే నా మనసు మీద నాన్నగారి ప్రభావం ఇంత అలా ఉందన్న సంగతి నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇక్కడ ఉండగా నాకు అర్థం కాలేదు. అంటే నాన్నగారు ఏదో అడుగుతున్నారు, నాన్నగారు ఏదో మళ్ళీ చెప్పమంటున్నారని చెప్పేయడం, నాన్నగారు మన్నం చేసుకోమంటున్నారు కదా అని మన్నం చేసేసుకోవడం అంతేకాని అలా నెమ్మదిగా నా మనసుని నెమ్మదిగా ఆయన వైపు ఆకర్షించేసుకుని ఆయన స్వాధీనం చేసుకుని నా మనసు మీద ఆయన ప్రభావం ఇంతలా ఉంటుందన్న సంగతి నాకు అర్థం కాకుండానే నాకు తెలియకుండానే జరిగిపోయిందండి ఇదంతా. ఎందుకంటే నాకు తెలిస్తే నాకు నచ్చదు, నా మనసులో ఎవరికి స్థానం ఇవ్వను నేను. నేను చాలా చాలా ముండిదాన్ని, చాలా బండదాన్ని. ఎందుకంటే దేవుణ్ణి కూడా నమ్మనండి నేను. భగవంతుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ పూజ చేయండి, ఇక్కడ చెయ్యండి అంటే మాత్రం అసలు నాకు నచ్చేది కాదు. ఏ ఎక్కడో దేవుడు ఉన్నాడంటారేంటి, అక్కడ పూజ చేయమంటున్నారు, ఇక్కడ అభిషేకం చేయమంటున్నారు, ఏముంది దేవుడి దగ్గర అభిషేకం చేయడానికి అలా. కానీ నాన్నగారు అన్నారు, కానీ దేవుళ్ళు అంటే నాకు ఇష్టం లేదు కానండి, మనుషులంటే విపరీతమైన ప్రేమ. మనుషులంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఎక్కడ ఏ మనిషి ఎక్కడ కష్టంలో ఉన్నా హృదయపూర్వకంగా వాళ్ళకి ఏం కావాలో ఏది అవసరమో అది నా ఇంట్లోంచి కూడా పట్టుకెళ్ళిపోయి నాకు నాకు ఇచ్చేయాలనిపించింది. అలా మనిషి అంటే ఇష్టం కానివ్వండి, దేవుళ్ళు అంటే మాత్రం నాకు నచ్చేది కాదు, నాకు ఇష్టం ఉండేది కాదు. సరే అది అయిపోయిందండి. అయిపోతే అసలు మహిమలంటే కూడా నాకు నాకు ఇష్టం ఉండదండి. అయ్యా ఎక్కడో విభూతి రాలింది, అక్కడ ఏదో రాదు, అలా కూడా నాకు నచ్చదు. అసలు నా కళ్ళతో చూస్తేనే కానీ ఏ నా జీవితంలో నాన్నగారు ప్రవేశించిన తర్వాత ఎన్ని మహిమలు, ఎన్ని వైభవాలు, ఎన్ని లీలలు, మామూలు లీలలు కాదండి, మామూలు వైభవాలు కాదు ఆయన చూపించి. అంటే ఒక కరడు కట్టిన బండ రాయిని స్వాధీనం చేసుకోవాలంటే అది ఎలా వర్క్ చేయాలో అలాగా నాకే కాదు ప్రతి ఒక్క భక్తుడికి కూడా అలా వర్క్ చేసండి. అన్నీ అట్నుంచే ఇప్పించుతారండి, ఇప్పించప్పుడు ఏమీ లేదు, ప్రయత్నం లేదు, ఏమీ లేదు, అన్నీ అట్నుంచే. సరే హైదరాబాద్ వెళ్ళాను, ఓ బెంగ పెట్టేసుకున్నానండి, విపరీతమైన బెంగ, విపరీతమైన బాధ, ఓ ఏడుపు. అయితే అలా మధ్యలోనే ఒకసారి రెండుసార్లు నేను మధురానగర్ లక్ష్మి గారి ఇంటికి తోవ తెలుసు, మూడు బస్సులు మారాలి, మేము ఉన్నది ఎక్కడో ఎల్బీ నగరం, అక్కడ మధురానగరం అవి వెళ్ళడానికి ఏదో మూడు బస్సులు మారండి, ఆ బస్సులో ఎలా వెళ్ళాలో తెలియకండి, బస్సు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయండి, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక రోజున మాత్రం ఎందుకనో ఇంకా ఎలాగైనా లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి, లక్ష్మి దగ్గరికి వెళ్ళాలని ఒక రోజు ప్రొద్దుతే లేచిపోయండి. తెల్లారుజామునే లేచిపోయి గబగబా వంట చేసేసి పిల్లల క్యారేజీలు పెట్టేసండి, పిల్లలు చిన్నపిల్లలు, ఇంకా సాయంకాలం ఇంటికి ఇంకా ఇంటికి వచ్చి పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు కూడా స్నాక్స్ పెట్టేసి ఇంకా అన్ని రాత్రి 10 దాకా నేను ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా అన్నీ పూర్తి చేసేసండి. అప్పుడు గబగబా లక్ష్మి గారి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేటప్పటికి దూరం కదా, ఇన్ని బస్సులు మారి వెళ్ళేటప్పటికి 10 అయ్యిందండి. 10 అయితే లక్ష్మి గారి ఇంటి గుమ్మ ముందర నుంచున్నాను. నుంచుంటే గబగబా పని అమ్మాయి బయటకు వచ్చింది. పని అమ్మాయి బయటకు వచ్చి, ఏమండి నాన్నగారు వచ్చారండి ఈరోజు, ఇక్కడ దగ్గరే పక్కనే విజయ రక్క ఎవరు ఉండేవారండి, అక్కడ పక్కనే వారింటికి భోజనానికి వెళ్ళారండి నాన్నగారు, అయ్యమావతో ఎవరు వారింటికి భోజనానికి వెళ్ళారండి నాన్నగారు, దగ్గరేనండి ఇక్కడేనండి, మేము మీకు చూపించమంటే ఇల్లు చూపిస్తాను అని ఆ పది అమ్మాయి చెప్పిందండి. చెప్తే వద్దమ్మా నాకు ఆ ఇల్లు చూపించొద్దమ్మా, నాన్నగారు వచ్చారంటున్నా కదా, సరే ఇక్కడ కూర్చోవచ్చా అంటే ఇక్కడ కూర్చోమని అని నాన్నగారికి ఒక కుర్చీ వేసి ఒకటి అయ్యి వేస్తారు కదా, అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఇంకా విపరీతమైన బాధ, విపరీతమైన దుఃఖం, ఓ వచ్చేస్తానండి పొంగిపోతూ. అంటే అసలు నాన్నగారు వస్తారన్న సంగతి నాకు తెలియదు కదా, తెలియకుండా అన్ని సర్దుకుని ఎలా మరి. అది మామూలుగా అయితే మనకి సాధ్యం కాదు కానీ ఆయనకి సాధ్యమే. ఆ వార్తని నా మనసుకి అక్కడ ఎలా తెలియచేశారనుకోవాలి, ఎలా తెలియచేసి నన్ను మధురానగర్ ఎలా రప్పించుకున్నారా అన్నది అది ఆయనకే సాధ్యం. వచ్చి కూర్చున్నానండి. కూర్చుంటే నాన్నగారు భోజనం చేసేసి అక్కడ 10:30 మళ్ళీ తిరిగి లక్ష్మి గారి ఇంటికి వచ్చారు. వస్తే హాల్లోకి రాగానే నేను కనిపించాను. గబగబా వచ్చి కుర్చీలో కూర్చున్నారు, ఎవరు లేరు అక్కడ, కుర్చీలో కూర్చున్నారు. ఇంకా ఏడ్చానండి, ఇంకా అసలు మామూలు ఏడుపు కాదండి, ఇంకా ఎక్కెక్కిపడి. అసలు మామూలుగా అయితేనండి నాకు ఎవరన్నా ఏడుస్తూ ఉంటే కూడా నచ్చదండి, నేను ఏడవను, ఎవరన్నా ఏడుస్తూ ఉంటే కూడా నాకు నచ్చదు. ఎందుకు అలా ఏడుస్తారు, ఆ సమస్యకి పరిష్కారం ఉంటూ ఉంటుంది కదా, ఆ పరిష్కారం చూసి ఏదో ఒకటి తెలివిగా పరిష్కరించుకోవాలి కానీ అలా అనుకునేదండి అండి. అలాంటిది అసలు పొంగిపోయి ఇంకా ఇంకా దుఃఖం దుఃఖం దుఃఖం. నాన్నగారు అన్నారు, నాన్నగారు లేచిపోయారండి, లేచిపోయి ఇంకా రెస్ట్ తీసుకుంటామ్మా జయ అని చెప్పండి లక్ష్మిని, క్యాకేసి లక్ష్మి అన్నం పెట్టమ్మా జయకి, నేను మళ్ళీ రెస్ట్ తీసుకుని వస్తానమ్మా, అప్పుడు వచ్చి నీతో మాట్లాడతాను అన్నారండి అని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి రెస్ట్కి వెళ్ళిపోయారు. రెస్ట్కి వెళ్ళిపోయాక పాపం దూరం కదా ఇల్లు, మా ఇల్లు చాలా దూరం అండి లక్ష్మి గారి ఇంటికి. పాపం లక్ష్మి ఎప్పుడు వెళ్ళా అన్నం పెట్టిదండి, అన్నం పెట్టి ఎందుకో లక్ష్మి గుర్తొచ్చింది, ఏ అన్నం పెట్టి కూర్చోబెట్టింది అన్నం. కూర్చోబెట్టాక నాన్నగారు మధ్యాహ్నం టీ తాగడానికి తలుపు తీశారు. తలుపు తీసి లక్ష్మీ టీ పెట్టమ్మా అని లక్ష్మితో చెప్పిన తర్వాత హాల్లో ఎవరున్నారు అని ఇలా తొంగి చూశారు. తొంగి చూసి అప్పుడు నన్ను ఇలా రామ్మా లోపలికి రా అని నన్ను కేకేశారు. లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్నగారు నాకు ఒక వరం ఇచ్చేసారండి. వరం ఏం వరం అంటే, ఆ వరం ఏ నా బాధకి నా బెంగకి ఇంకా అసలు ఏ ఒక వరం. ఆ వరం ఏంటంటేనండి, నాన్నగారు అమ్మ నేను కొయంబత్తూర్కి వెళ్తున్నానమ్మా, నేను ఏప్రిల్లో కొయంబత్తూర్కి వెళ్తున్నానమ్మా, నువ్వు పిల్లల్ని తీసుకుని నువ్వు ఈడు వస్తావు కదా, పిల్లల్ని మీ అమ్మకి చూసి నాకు వద్దు కానీ నీకు టికెట్ తీసుకుంటాను, ఈ మాటలో నువ్వు ఎవరికి చెప్తామా అంటే నా బెంగ చూసి అన్నారండి. ఎందుకు నిన్ను ఎందుకు తీసుకెళ్తున్నానంటే, నేను 20 రోజులు ఉంటానమ్మా అక్కడ, ఆ 20 రోజులు నువ్వు నాతో ఉన్నావు అనుకో నీకు బెంగ తగ్గుతుంది, నేను నీకు బెంగ తగ్గిపోతుంది కదా అందుకని తీసుకెళ్తున్నానంట, తీసుకెళ్తానమ్మా నిన్ను, నువ్వు ఎవరితోటి చెప్పకి మాటలు అన్నారండి. అని ఇంకా అప్పుడు మళ్ళీ ఏడిచానండి. అవి ఆనందం అదేంటో గబగబా వచ్చేసానండి బయటికి. ఆ రోజు మొదలండి నాన్నగారు ఇంకా ఎన్ని చోట్లకోనండి నాన్నగారు కూడా ఇంకా నాకు అసలు దేవుళ్ళు అంటే ఇష్టం లేనుమోలా, నేను ఏ ఊరు ఏ తీర్థయాత్రకి ఎక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నగారితో తీర్థయాత్రలన్నీ నాన్నగారితోటేనండి. అసలు తిరుపతి దేవుడు అంటే కూడా నాకు ఆకర్షణ లేదు, అందరూ తిరుపతి వెళ్ళినాను. తిరుపతిలో ఏదో డబ్బులు కావాలని కదా అందరూ మొక్కుకుంటారు, ఎందుకులే మనం సంతోషంగానే ఉన్నాం కదా డబ్బులు అక్కర్లేదు మనం మనకి ఆనందంగా అలా అనిపించేది. కానీ తిరుపతి దేవుడు అంటే కూడా పెద్ద ఆకర్షణ అంటే ఇష్టము లేదు, అయిష్టము లేదు. అయితే నాన్నగారితో వెళ్ళిన తర్వాత తిరుపతి దేవుడు అంటే ఇష్టం వచ్చేసిందండి. నాన్నగారితో వెళ్ళిన తర్వాత ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు అంటే ఇష్టం వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే, అంటే ఆ తాతాత్వ్యం ఆయన కళ్ళతో చూడటం వల్ల మరి ఏంటో తెలియదండి. అక్కడ అయిపోయింది కోయంబత్తూరు అది కాలడి మళ్ళీ బాదరి అవన్నీ మేము తిరుపతి నాన్నగారితో 3 సార్లు వెళ్ళాం, కోయంబత్తూరు 2 సార్లు అండి, బదరి మళ్ళీ ఋషికేశు ఇంకా చాలా తీర్థయాత్రలు అవన్నీ నాన్నగారితో వెళ్ళి అసలు ఎన్నెన్ని వైభవాలు, ఎన్నెన్ని గురువయ్యూరు కాలడి అసలు ఎన్ని వైభవాలు ఇంకా మామూలుగా మనం ఇంకా చెప్పలేమండి. మన నోటితో చెబితే అవి తగ్గిపోతాయేమో అనిపించేస్తుంది అనమాట. ఆ వైభవం తగ్గిపోతుందేమో, ఎందుకంటే జీవత్వానికి సంబంధించిన ఈ నోరుతో మరి దైవత్వానికి సంబంధించిన అవి చెబుతా ఉంటే మరి ఆ వైభవం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. సరే, అది ఆ యాత్రల గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మన విజయ్ బుక్ రాశాడు కదండి, మన నాన్నగారు బుక్, కానీ అందులో ఈ ట్రైన్లో నాన్నగారి వైభవం లేదండి, ఎవరో రాయలేదు. ఎందుకంటే ట్రైన్లో నాన్నగారి వైభవం మామూలు వైభవం కాదండి. ఆ సింహాద్రి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి సింహాద్రి పొద్దున్న 11 గంటలకి ఇక్కడ రాత్రి 7 గంటలకి దిగడం సింహాద్రి వైభవం, శేషాద్రి వైభవం అండి, ఇంకా సర్కార్లో ఉన్న వైభవం. ఈ వైభవాలన్నీ కూడా అసలు ఆ ట్రైన్లో ఉన్న వైభవం రాస్తే ఒక పుస్తకం అయిపోతుంది. ఆ వైభవాలు ఇంకా ఇదే రాయలేదు అసలు. ఆ వైభవాలు ఏమి అది చెప్పాలంటే, హలో
ట్రైన్ వైభవాలు మేము చెప్పలేదు, ఎందుకంటే ఆ ట్రైన్లు మీరే ఎక్కారు, మేము ఎక్కలేదు.
ఇప్పుడు ఆ ట్రైన్ వైభవాలు ఏ నాన్నగారు వైభవాలు మనం ప్రత్యేకించి ఒక 2 గంటలు పట్టేస్తుంది సార్. ఎప్పుడో మొత్తం అందరూ ఈ భక్తులందరూ చెప్పేశాక ఏదో ఒకసారి భక్తులందరికీ ఒక్కసారి వినిపిందాం,
ఎందుకంటే
అన్ని వినిపిందాం. ఎందుకంటే ఆ బదరీలో ఉన్న రూపం అది మామూలు రూపం కాదు కదా ఒకసా. కళ్ళ నిండా బ్రహ్మ తీసేస్తండి, ఆ ఫేసులోంచి ఆ కళ్ళల్లోంచి అసలు ఆ శరీరంలోంచి వైభవం జ్ఞానం శాంతి ఓ వచ్చేస్తా ఉంటేనండి. దోశలు పట్టుకుని కూర్చోడమే ఆ గంభీరమైన రూపం, ఏదో రూపం, జ్ఞాన రూపం. ఆ రూపాన్ని వర్ణించాలంటే అసలు మన ఇంట్లో ఉన్న నాన్నగారు, మన కళ్ళకు కనిపించే నాన్నగారు వేరు, బదరీలో ఉన్న నాన్నగారు రూపం వేరండి. ఆయన రూపాన్ని వర్ణించాలంటే ఒక్క సరస్వతి వెళ్ళాం కదా, ఒకసా సరస్వతి నది, ఆ సరస్వతి నది ఎలా పొంగి పొర్లిపోయిందో చూసి వచ్చిన తర్వాత కరెక్ట్ గా నాన్నగారికి సరస్వతి నదికి ఆ వైపు మనకి సరిపోతుందేమో అనిపించింది.
ఆయన తెలుపుకి, ఆ పవిత్రతకి, ఈయన పవిత్రతకి, ఆవిడ స్ట్రెంత్ కి, నాన్నగారి స్ట్రెంత్ కి. అవును,
ఆ రూపం అసలు ఆ ప్రవాహం, ఆ రూపం మొత్తం ఇప్పుడు భక్తులందరి కళ్ళ ముందుకే వచ్చేసింది అనుకోండి, ఆ రూపాన్ని కనుక మనం గుర్తు పెట్టుకుంటే జ్ఞానం రాకుండా ఏ భక్తుడికి ఆగదండి అలాంటి రూపం. ఇంకేం చేయమంటారు, ఇంకా రూపాన్ని మన వల్ల కాదు అది. అది సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో కొద్దాము కాసేపు. అయితే ఇలాగా ఆ బదరీలు, కేదారులు ఇవన్నీ తిరిగి ఇంకా సన్నిహితం 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 ఎలా, ఎలాంటి సన్నిహితం అంటే ఏదైనా నాన్నగారితో మనం మాట్లాడేసుకో, ఆయనతో మనం ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలి అని ఏమి లేదు, అంత దగ్గరతనం. ఎందుకంటే ఎందుకంత దగ్గరతనం అంటే మన మన చుట్టాల కన్నా, మన బంధువుల కన్నా, మన మన స్నేహితుల కన్నా, కనీసం మన శరీరం కన్నా, మన కన్నా మనకి ఇంకా అత్యంత సమీపంలో అత్యంత దగ్గరగా ఉన్నాను నేనని ఎవరు కదండి. భగవంతుడు మనకి ఎలా ఉన్నాడండి, అత్యంత సమీపంలో అత్యంత దగ్గరగా. ఈ అన్ని బయట ఇంకా దూరంగానే ఉన్నాయి, నీ దేహమే నీకు దూరంగా ఉంది, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ భర్త, అందరూ, నీ బలగం, నీ అంత దూరంగానే ఉన్నారు, వీళ్ళందరికన్నా అత్యంత దగ్గరగా ఉన్నవాడు ఎవరనుకున్నావు, నీ గురువే అని చెప్పేవారు కదా. అందుకని మనకి ఎలా ఉండేదంటే అది ఏదైనా మాట్లాడేసుకోవచ్చు ఫ్రీ. ఏమన్నా గురువులు శిష్యులు అక్కడ తేడా భావన కానీ వేరు భావన కానీ అసలు ఏమి ఉండేది కాదండి, ఆశ్చర్యం. అయితే సరే, ఈ సబ్జెక్ట్లో నాన్నగారు చెప్పింది ఏంటంటే, ఒకరోజు అప్పుడు అప్పట్లో ఎక్కువగా నిద్రాస్థితి గురించి బాగా ఎక్కువ చెప్పేవారు సార్ మనకి రాత్రి నిద్రలో. కొన్ని నీ దేహం నీకు కనిపిస్తాందా, నిద్రలో కనిపించట్లేదు కదా, నీ చుట్టాలు, నీ పిల్లలు, నీ బంధువులు, నీ సహకారాలు ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయా, నీ ఆస్తి కనిపిస్తాందా, నీ బంగారం నీకు కనిపిస్తాందా, నిద్రలో ఏదీ లేదు, నిద్రలో ఏది లేకపోయినా నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అంటే హాయిగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, కానీ ఆ ఎరుక నీకు తెలియట్లేదు, ఆ నిద్రాస్థితిలో ఉన్న ఆ ఎరుకని మెలకువలోకి తెచ్చుకోవటమే జ్ఞానం అంటే సింపుల్గా. ఎంత సింపుల్గా అన్న సబ్జెక్ట్ అండి, మామూలుగా కాదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడేమో అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు అన్నారు కదండి, అంతర్యామగా ఉన్నానని. ఆయనేమో అడ్రస్ చెప్పాడు, ఆయన అడ్రస్ చెబితే భగవాన్ ఏం చేశారు, ఆ అడ్రస్ చెప్పిన చోటకి ఎలా చేరుకోవాలి, మనకి అడ్రస్ చెప్పినని ఆ రూటు మనసుని వెనక్కి మళ్ళించి, మనసును ఉపసంహరించి, ఆ చైతన్య ఆ నిజస్థితి దగ్గరికి, ఆ నిజమైన దేని దగ్గరికి ఎలా ప్రయాణించాలి అన్నది, ఆ రూటుని మార్గాన్ని ఎవరు చెప్పారు, భగవాన్ చెప్పారు. భగవాన్ చెప్పిన తర్వాత కూడా రూటుని చెప్పినా, మార్గాన్ని చెప్పినా మనకి మనకి ఇంకా మన సైడ్ నుంచి మనకి ప్రయత్నం రావట్లేదు. మన సైడ్ నుంచి అంటే ఇప్పుడు మనమని కాదు, అనాదిగా ఉన్న భక్తులు అందరూని, మన సైడ్ నుంచి మనకి ఆ రూట్లో మనం ప్రయాణించాలి అన్న ధ్యాస ఎవరికి కలగటలేదు. అప్పుడు భగవాన్ ఏం చేశారంటే, ఎక్కడో అరుణాచలంలో ఉండి ఆయన ఆశ్రమాన్ని ఏమో వారసులకిచ్చి, ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్న ఐశ్వర్యాన్ని, ఆయనకున్న సంపద అంతటిని కూడా తీసుకొచ్చి జిన్నూరులో మాలుమూరలో ఉన్న నాన్నగారిని ముద్దు పెట్టుకుని మొత్తం ఆయన శక్తిని అంతా ఎవరికి ఇచ్చేశారు, నాన్నగారికి ఇచ్చేశారు. నాన్నగారికి ఇచ్చేస్తే అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, నాన్నగారు చేసేది ఏంటంటే, ఎక్కడ అక్కడ అక్కడ అరుణాచలం వాళ్ళమే ఇక్కడిక్కడికి వచ్చేసాము, తిరిగి అరుణాచలం వెళ్తున్నాము అనివ్వరు కదా, మేము ఎక్కడెక్కడ ఉన్నాము వీళ్ళందరినీ ఏరుకుని, వీళ్ళందరినీ ఏరుకునండి జాగ్రత్తగా. అంటే ఎలా టీచింగ్ నిజమైన టీచరు చెబుతా ఉంటే టీచింగ్ ఎలా ఉంటుందో అని ఒకసారి కోయంబత్తూర్లో చెప్పారండి మాట. అంటే ఆచార్యులు వారి దగ్గర శ్రవణం ఎలా ఉంటుందంటే ఒక పక్క నుంచి చెవులతో వినిపింప చేస్తూ ఉంటారంటండి, ఏ నీ హృదయంలో శాంతి ఉంది, నీ హృదయంలో ఆనందం ఉంది, నీ ఆ గొడవల్ని ఆ బలహీనతల్ని పక్కకి ఎంటేయి, అవి నిజం కాదు, ఈ మనసు నిజం కాదు, ఈ దేహం నిజం కాదు అని ఓ పక్క నుంచి ఏ చెవులతో శ్రవణం చేయిస్తా, ఒక పక్క నుంచి లోపల ఏదైతే ఉందో మన నిజస్థితి ఏదైతే ఉందో దాన్ని మన చేతికి అందిస్తా, మనకు అనుభవంలోకి తీసుకొస్తా, ఒక పక్క నుంచి శ్రవణం చేయిస్తా, ఒక పక్క నుంచి అనుభవంలోకి తీసుకొస్తా, ఇంకో పక్క నుంచి ఆ అనుభవంలో మనం స్థిరపడేటట్టుగా శక్తినిస్తారంటండి. ఆయన నిజమైన ఆచార్యుడు అని ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్తా చెప్పారండి. ఆచార్యుల వారు ఎవరో మనకు తెలుసా? ఆ శంకరాచార్యుల వారి గురించి ఆయన ఎవరో మనకు తెలియదండి, ఆయన ఏం చెప్పారో మనకు తెలియదండి. ఇప్పుడు ఎవరు చెప్పారు మనకి మాటలు? మన నాన్నగారు. అంటే ఈ పనంతా ఎవరు చేస్తున్నారు? మన నాన్నగారే. అంటే ఒక పక్క నుంచి చెవులతో శ్రవణం చేయిస్తా, ఒక పక్క నుంచి దేని గురించి అయితే శ్రవణం చేస్తున్నారో దాన్ని అనుభవంలోకి తీసుకొస్తా, దాని అనుభవంలోకి తీసుకురావటమే కాదు దాన్ని మళ్ళీ పర్మినెంట్గా మనం సొంతం చేసుకునే శక్తినిస్తా. ఈ మూడు ఒకేసారి జరిగిపోయాయి అంటండి. ఈ పుస్తకాలు పట్టుకుని, పుస్తకాలు వేసుకుని అనివ్వరు కదండి, పుస్తకాలు వేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ పుస్తకాలు ఏమి చదువుకోక్కర్లేదు, మళ్ళీ అనివ్వరు, ఇక్కడే పొందండి, ఇప్పుడే పొందండి, ఇక్కడే పొందండి, ఇది క్యాష్ బేరమే, అరువు బేరం కాదు. ఏంటో అనిపించిందండి, క్యాష్ బేరం, ఇది క్యాష్ బేరమే, ఇది అరువు బేరం కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే పొందండి, ఇప్పుడే పొందండి, ఇది క్యాష్ బేరం, ఇది అరువు బేరం కాదు అని. ఈ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం కదండి, రాత్రి నిద్రాస్థితి, నిద్రాస్థితిని మెలుగులో తెచ్చుకోవటమే జ్ఞానం అని చెప్పేవారు కదండి. మరి నాకు అనిపించిందండి అప్పుడు, ఏంటి రాత్రి నిద్రలో నిజంగానే లేవు కదా, దేహం లేదు, మనసు లేదు, ఈ చుట్టాలు ఇష్టలు అయిష్టాలు, మనకి ఇష్టాలు లేవు అయిష్టాలు లేవు, ఒకళ్ళ మీద శత్రుత్వం లేదు, రాత్రి నిద్రలో ఏదీ లేదు, కానీ హాయిగా ఉన్నాము, కానీ మెలుగులోకి వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఏ మళ్ళీ రాత్రి నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ఏమైపోతున్నాయి, ఇవన్నీ లేవు కదా, మరి ఒకసారి నాన్నగారిని మరి మాట అడగాలి, ఇవన్నీ తప్పించి ఇవన్నీ ఈ మనం కాని శరీరాన్ని, మనం కాని మనసుని, మనం కాని గొడవల్ని పక్కకు తప్పించి ఆ హృదయంలో ఉన్న స్థితిని ఆ ఎరుకులోకి తెచ్చుకోవాలని అంటున్నారు కదా, ఇది ఎలాగో ఈరోజు నాన్నగారు అడగాలి, నాన్నగారిని ఒక్కసారి అడగాలి అనుకున్నానండి. అనుకుని ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఏదో కేశ్వరం ఏదో మీటింగ్లు అండి అక్కడ, ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే అక్కడ చెప్పారన్నమాట అండి, నిజంగా చెప్పారండి సబ్జెక్టు, ఒక్క కేకేశారండి. ఎలాంటి కేక అంటే ఆ కేక గురించి చెప్తానండి మీకు, ఎలాంటి కేక అంటే ఆ కేక ఈ నిద్ర గురించి చెబుతా, ఏముంది అక్కడ నిద్రలో, అసలు ఈ శరీరం నిజమే అయితే నిద్రలో ఉండాలి కదా, నీ మనసు నిజమే అయితే నిద్రలో ఉండాలి కదా, నీ గొడవలన్నీ నిజమే అయితే నిద్రలో ఉండాలి కదా, అవి ఏమీ లేవు, నువ్వు ఉన్నావు, ఈ మళ్ళీ వస్తున్నాయా లేదా అంటే వచ్చేస్తున్నాయి, నిద్రలో వేసి లేవగానే ఇవన్నీ వచ్చేస్తున్నాయి, మళ్ళీ రాత్రి నిద్రలో పోతున్నాయి, అంటే ఒకసారి ఉండి ఒకసారి పోయేది నిజమా, రెండు అవస్థలు మూడు అవస్థల్లోని నిద్రావస్థలోని మెలుకులో కూడా ఉండే నువ్వు నిజమా అని ఒక్క కేక పెట్టారండి. నిద్రలోని మెలుకులోని సమానంగా ఉండే నువ్వు నిజమా, లేకపోతే ఈ వచ్చే పోయే గొడవల నిజమా, ఒక్క కేక పెట్టారండి. ఒక్క కేక పెట్టేటప్పటికీ ఆ కేక అండి అడిగిపోయండి, నేను ఒక్కదాన్ని కాదండి మొత్తం భక్తులందరూ ఒక్క ఆ కేక అండి అడిగిపోయండి, ఈ మైండ్ ఆ శరీరాన్ని వదిలేసి ఆ గొడవలను వదిలేసి అసలు అలా మా మైండ్ అండి అలా హృదయంలోకి జ్ఞానంలోకి వెళ్ళిపో, ఈ కేక జడిసిపోయి పారిపోయేది ఎక్కడికి, మనసు యొక్క మనోమూలంలోకి, ఎక్కడి నుంచి అయితే ఎరేజ్ అయ్యి వచ్చిందో ఎక్కడి నుంచి అయితే ఏ దేవుడి దగ్గర నుంచి అయితే వచ్చిందో మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి ఒక్క ములుగు ములిగిపోవాలన్నమాట అండి. అటువంటి కేక అండి, స్టేజీ మీద ఒక్కసారి కేకేసేవారండి ఒక్క కేక. ఆ కేక, ఆ కేక వేసేటప్పటికండి ఈ జీవుడు అదిరిపోయండి, బెదిరిపోయి ఎక్కడ పారిపోతాడు జీవుడు? ఆయన పాదాల దగ్గర పారిపోవాల్సింది. నేను ఏదైతే అడగాలనుకున్నానో నేను అనుకున్నాను కదండి, ఈ శరీరాన్ని నిజం కాదంటున్నారు కదా, ఇదేదో వస్తాను పోతాను అంటున్నారు కదా, ఇది ఒక తలంపు అంటున్నారు కదా, మీకున్న సమస్యలు ఇవన్నీ తలంపులే, ఈ తలంపులన్నీ ఎప్పుడూ ఉండట్లేదు కదా, నీకు మెలుగులోకి వచ్చాక వస్తున్నాయి, రాత్రి నిద్రలో పోతున్నాయి కదా, ఇవన్నీ నిజం కాదంటున్నారు కదా, వీటిలన్నింటినీ ఎలా గెంటుకోవాలి, గెంటుకుని లోపల ఉన్న నిజం దగ్గరికి ఎలా వెళ్ళా అని అడుగుదామని అనుకున్నాను కదండి. ఒక్కసారి అంటే ఏదైతే నోటితో చెబుతున్నారో అంటే మెలుకువలో నిద్రస్థితిలో ఉన్నావు, దానికి సంబంధించిన ఎరుకని మెలుకువలోకి తీసుకొచ్చండి మెలుకువలో, అంటే దేహాన్ని తప్పించి, మనసుని తప్పించి, ఈ గొడవల్ని తప్పించి, తలపులన్నిటిని తప్పించి ఎక్కడో లోతుల్లోకి, ఎక్కడో లోతుల్లో లోయల్లో ఉన్న మన నిజస్థితి దగ్గరికి తీసుకుపోయండి. అక్కడ ఆ స్థితిని, ఆ శాంతిని మనకి కొంచెం రుచి చూపించి. అందుకేందేమోనండి, అసలు మామూలుగా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏదో లోకంలో గాలిలో తేలిపోయినట్టు వచ్చేసి వాళ్ళం అండి. ఆ స్థితిని ఎంతో కొంత రుచి చూపించటం వల్లేమో అది ఏమో ఏంటో తెలిసేది కాదు, గబగబా గబగబా వచ్చేదని. అంటే అక్కడికక్కడే ఏం చేసేవారు, అన్ని తప్పించి ఆ స్థితిని పొందింపచేసి, ఆ స్థితిని అనుభవింపచేసి, రవ్వంత ముల్లంత ఆ రుచిని చూపించి, ఆ స్థితిని సొంతం చేసుకోవడానికి ఎలా ఉండాలి, నీ జీవిత విధానం ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి అన్ని వివరణ అన్నమాట. దాన్ని అందుకే కోసం అండి, పాపం ఈ కోడ దగ్గర ఉన్నోళ్ళు ఇంక లేచుకోండి మీరు వెళ్ళిపోండి నాన్నగారికి రెస్ట్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అనేవారు కదా, వెళ్ళిపోండి అంటా ఉంటే పాపం ఆయన అనేవారండి, కూర్చోండి ఇంకా కాసేపు కూర్చోండి పర్వాలేదు, ఇంకో అరగంట కూర్చోండి ఇంకో అంటే ఆయన సమక్షంలో ఆయన అందించిన స్థితిని మళ్ళీ మనం సొంతం చేసుకోవాలి కదా, ఇంకా దాని డ్యూరేషన్ పెంచుతూ ఉంటే మనం సొంతం అయిపోతుంది. అలా మరి అలా అనుకునేవారు ఏంటోనండి, ఇంకా కూర్చోండి అని వెళ్ళిపోండి అంటా ఉంటేనండి. మనం తెలివైన వాళ్ళమే కదండి, వాళ్ళొక చూసేవాళ్ళం కాదండి, నాన్నగారు ఒక చూసేవాళ్ళం అండి, నాన్నగారు కూర్చోమంటారని కూర్చోండి అంటే ఎలాగైనా మనం సొంతం చెయ్యాలని. మనం సొంతం అయిపోతే మనం సుఖపడతాము. అసలు అనాదిగా ఎన్ని జన్మల నుంచో ఎన్ని తరాల నుంచో మానవ జాతి అంతా కూడా అనంటండి, ఆ పూజలు రథాలు విగ్రహాలు వీటితోటే ఏదో యజ్ఞాలు యాగాలు వీటితో చేసి ఏదో పొందాలని అలా ఈ మానవ జాతి అంతా కూడా అలా ప్రయాణం చేసే మానవ జాతినండి, ఒక్క కుదుపు కుదిపండి, ఒక్కసారి వెనక్కి తిప్పించి అసలు ఎందుకు అలాగా బయట ఏదో చేస్తానంటున్నావు, నువ్వు దేవుణ్ణి అలంకరించి నువ్వు సంతోషించడం కాదు, నువ్వే దేవుడు అయిపోతావు. ఒకసారి అన్నారండి, మిమ్మల్ని దేవుణ్ణి పూజించమనట్లేదమ్మా, మిమ్మల్ని దేవుణ్ణి చెయ్యాలని నువ్వే దేవుడు అయిపోవాలి. అలా మాట మనకి అందినా అందకపోయినా అనేవారు కదండి, కళ్ళున్న వాళ్ళందరూ చూడండి, చెవులున్న వాళ్ళందరూ వినండి, ఆ మాట ఎందుకు అంటున్నారో అనుకున్నానండి. ఆ కళ్ళు ఆ చెవులు ఏం చెవులయ్యి ఏం కళ్ళు, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు అక్కడ మనం చూడగలగాలి కదా. గౌతమ బుద్ధుడు 150 మందికి మోక్షం ఇచ్చాడు అన్నారు కదండి, అదే ఊరికే చూపులోనే 150 మందికి మోక్షం వచ్చింది. గౌతమ బుద్ధుడు 150 మందికి మోక్షం ఇచ్చాడు, 150 మంది ఏంటండి, వేలాది భక్తులు ఆయన సమక్షంలోకి వచ్చి శాంతిని పొంది ఆనందాన్ని పొంది, అది ఖాళీ ఉట్టి చేతులతో వచ్చండి, శాంతిని ఆనందాన్ని ఆ స్థితిని అందుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, వేలాది మంది భక్తులు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఆయన 150 మందికి ఇచ్చుంటే ఇచ్చుండొచ్చండి, అందరు గురువుల కన్నా ఇలాంటి గురువు ఎక్కడ దొరుకుతాడు, అందరు గురువుల కన్నా మన గురువు చాలా గొప్పవారు అన్నానండి ఏదో సందర్భంలో. అంటే అప్పుడు పక్కనే ఎవరో అన్నారండి, గౌతమ బుద్ధుని కూడా ఇలాగే అన్నారు ఒక భక్తుడు, నా గురువు గొప్పవాడంటే. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, అంటే నువ్వు ఎంతమందిని చూసావని నా గురువు గొప్పవాడని చెప్పడానికి సృష్టి మొదలు ఎంతోమంది గురువులు వచ్చారు కదా, వాళ్ళందరినీ చూడలేదు కదా, వాళ్ళందరినీ నువ్వు చూడలేదు కదా, నువ్వు ఇలా చెప్తున్నావేంటి అంటే, అప్పుడు నేను అన్నానండి అది గౌతమ బుద్ధుడికి సరిపోతుంది, ఎందుకంటే అందరూ సమానమే ఆయనకి, ఈ జ్ఞానం పొందిన తర్వాత భేదం లేదు, అందరూ సమానమే కాబట్టి ఆయన అనొచ్చు, కానీ మనకు మాత్రం మన గురువు గొప్పే, ఎందుకంటే మనం గౌతమ బుద్ధుడిని చూడలేదు, లేకపోతే పూర్వం ఋషుల్ని ఎంతోమంది దేవుళ్ళని ఎంతోమంది గురువుల్ని మనం చూడలేదు కదా, మనకి మనం మన దగ్గర మనం మాట్లాడుకుందాం, ఇంకెక్కడో వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, మన గురువు గొప్పతనం మన గురువు వైభవం మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా. ఏ ఒక గుంపు గుంపు మధ్యలో నాన్నగారు, ఈ బయట చూసే వాళ్ళందరూ కూడా ఏంటో ఈ చెంగరోళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు నాన్నగారి దగ్గరికి, ఈ చెంగరోళ్ళందరూ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆయన ఏం చెబుతారు ఈ చెంగర మంగర మేళం వీళ్ళందరూ కూడా అని, ఏ వీళ్ళకేమీ మార్పులు రావటం లేదు, ఆయన ఏదో చెబుతానే ఉంటారు అని బయట అందరూ అనుకోవటం అనమాట అండి. ఏముంది ఆయన ఓ వెళ్ళిపోవడం 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 అంటే, అంటే ఆయన ఎందుకు అలా అనేవారు అంటేనండి, ఇప్పుడు నాన్నగారిని నాన్నగారి దగ్గర మన అందరం కూర్చునివ్వడం కదా, నీ పిల్లలు బాగున్నారా, నీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ మీకు నెలకి ఎంత జీతం వస్తుంది, ఆ జీతం మీకు సరి, ఇలా ఇలా మాట్లాడుతూ ఉండేవారు కదా. ఈ మాటలన్నీ చూసండి బయట వాళ్ళు ఏమనుకునేవారు, ఏదో చింగరమేళం వీళ్ళందరం దీని బదులు భగవద్గీత చదువుకోవచ్చు కదా ఎందుకు వచ్చింది అనేవారండి. అంటే ఏ అది ఇక్కడ రహస్యం అంతా ఇక్కడ ఉంది ఉషా, కీలకం అంతా ఇక్కడ ఉంది అంటే, ఏ ఉషా హలో 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 గ్రీష్మ
ఆంటీ ఆంటీ ఆంటీ
కీలకం అంతా ఇక్కడ ఉంది, రహస్యం అంతా ఇక్కడ ఉంది. ఏ ఈ గోడ లోపల నాన్నగారు గోడ లోపల ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ ఈ బయటకి ఎలా కనిపిస్తుందంటే ఏదో ఏదో బయట మాటలు మాట్లాడుకుని కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ జనం అందరూని అలా అలాగే అనుకున్నారు, కానీ ఏ కానీ ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తలకాయి గోడని వేసి బద్దలు కొట్టుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అర్థం కానివ్వలేదు ఈయన, ఎందుకు అర్థం అవనివ్వలేదంటే మన భక్తులందరికీ దిష్టి తగిలేస్తుంది అనుకున్నారేమో, అని అర్థం అవనిచ్చేవారు కాదు. ఏమి అరగనట్టుగా ట్రైన్ లో కూడా మీరు ఏం చేస్తారు నాన్నగారు అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఆయన వ్యవసాయం చేసుకుంటారంట, నా మాకు పొలం ఉందంటే మేము వ్యవసాయం చేసుకుంటాను అని ఇవ్వరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి, అదే చూసావా రంగన్ని రంగన్ను భగవాన్ రమ్మ భగవాన్ని తిట్టినప్పుడు రంగన్ను అంటాడు కదా మీ అమ్మ తిడతాంది, ఏ ఎందుకు తిడతాందంటే తప్పు మీ అమ్మది కాదు మీదే, ఎందుకంటే నువ్వెవరివో నువ్వు ఎంతటి వాడవో తెలియదు, ఇప్పుడు నాన్నగారు ఎవరో ఎంతటి వాడో వారికి తెలియదు, వారికి తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారన్నమాట. కానీ నిజంగా లోపల ఏం జరుగుతుంది అంటే ఈ ఋషులు ఈ మహర్షులు ఏ స్థానాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ మానవ జాతి అంతా కూడా ఏ దేన్ని పొందాలని తపస్సులు చేస్తాందో అట్టి స్థితిని ఏ వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు ఎంతో మంది ఋషులు అడవులకి వెళ్ళిపోయి అన్నహారాలు మానేసి తిప్పలు పడి శాంతిని పొందాలి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ఎన్నో తిప్పలు పట్టిన రాని స్థితిని ఎక్కడికో ఆ హృదయం లోతుల్లోకి లోయల్లోకి తీసుకుపోయి ఆ స్థితిని మన చేతికి అందిస్తున్నారన్న సంగతి ఎవరికి తెలుస్తుంది.
అవును అవును
ఎవరికి వ్యవసాయ ఎవరికి బయటికి అసలు ఏమి మనం కూడా అనేవారు కదా, మీ భక్తి మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకూడదమ్మా అనేవారు.
అవును అవును
ఏ మనని ఈ స్థితిలోకి తీసుకుపోతున్నారన్న సంగతి ఆయన ఇంట్లో వారికి తెలియదు, మన ఇంట్లో వారికి తెలియదు, ఆయన ఇంట్లో వారికి తెలియదు, ఏ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళకి అసలే తెలియదు, ఏదో పిచ్చమేళం నిజంగా ఈ సబ్జెక్టు ఎంతో మంది స్వాములు ఎన్నో రకాలుగా చెప్పుకుంటా ఉంటే అసలు ఆ ఉపనిషత్తుల సారం వేదం సారం భగవద్గీత సారం ఇంకా అన్ని సారాలు తీసుకొచ్చి చిన్ని చిన్ని మాటలతో మనకు వంట పట్టించేసి మన రుద్దేసి మన మనసులో పోసేసి అన్ని చేసేసారు కదా, అవన్నీ చిన్న చిన్నవి కనుక కనపడతాయని మనకు ఎవరేం చెప్పినాను. ఎందుకంటే అట్లన్నిటికన్నా అతీతమైన స్థితికి, గొప్ప స్థితికి మనల్ని నాన్నగారు తీసుకెళ్ళిపోయారు. ఆయన సమక్షంలో అన్ని జరిగిపోయినాయి. ఎన్ని మాటలు అండి, మామూలు మాటలు, లక్షలాది మాటలు, ఎన్ని మాటలు, మామూలు మాటలు కాదు. ఆ మాటలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్లాలని మనల్ని మళ్ళీ అనివ్వరండి. అనివ్వరు, నాకు ఈ మాట చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం ఈ మాట. అంటే ఏనాటి బంధము, ఏనాటి అనుబంధము ఈనాడు మనల్ని ఇలా కలిపింది, ఈనాటి ఈ అనుబంధం మనల్ని మరొక చోట కలపదా. అసలు ఈ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈనాటి ఈ అనుబంధం మనల్ని మరొక చోట కలపదా అని అనివ్వరు. మరో చోట అంటే ఏంటి అసలు? ఈనాటి అనుబంధం, ఆ అనుబంధం మళ్ళీ ఇక్కడ మనల్ని కలిపింది, మళ్ళీ ఈ అనుబంధం మరో చోట అంట. మరో చోట ఎక్కడ కలుపుతుంది ఉషా? ఒక్కసారి ఎక్కడ కలుపుతుంది మనల్ని మరో చోటు? మరో చోట ఎక్కడుంది? మరో చోట ఎక్కడ చైతన్యం అయితే ఆయన చైతన్యం అయి ఉన్నారు, జ్ఞానం అయి ఉన్నారు, ఆయన ఆత్మ అయి ఉన్నారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి కలమా అని దాని అర్థం.
అబ్సల్యూట్లీ అండి, ఎక్సలెంట్. అవును,
మనం ఒక చోట మనల్ని. అసలు నాకు ఈ మాట చాలా చాలా ఇష్టం అన్నమాట. ఏనాటి అనుబంధము ఈనాడు మనం ఇక్కడ కలుసుకున్నాము, ఈ అనుబంధం మనల్ని మరొక చోట ఎక్కడ మళ్ళీ ఒకసారి గుర్తుందా నీకు? నువ్వు ఉన్నావో లేదో రమ ఉంది ఆ పాట పాడినప్పుడు, మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచి పాట పాడారు. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది,
పిలిచింది అంటే మరో ప్రపంచం పిలిచింది.
పిలిచింది పిలిచింది మరో ప్రపంచం పిలిచింది. ఆ మరో ప్రపంచం ఏది? మరో ప్రపంచం ఎక్కడికి? అదే మరో ప్రపంచం, మరొక చోట మరో ప్రపంచం. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడైతే ఏ చైతన్యంలో అయితే, ఏ చైతన్యంగా ఆయన ఉన్నారు అనివ్వరు కదా, అక్కడికి మనం ప్రవేశించాలి. అది మరో ప్రపంచం. నిజంగా ఆయన జీవించి ఉండగానే మనం కూడా జీవించి ఉండగానే మరో ప్రపంచంలో వెళ్ళిపోయాం.
అవునండి,
అది సంపూర్ణంగా మనం ఆ స్థితి మనకి అనుభవంలోకి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం మరో ప్రపంచంలోనే ఉన్నాం, మామూలు ప్రపంచంలో లేవు అసలు.
అవునండి, అవును అవును.
అది అనివరు, అదే చావు లేదన్న మాటకి అరవింద్ ఘోష్ గురించి అనుకుంటాను. అరవింద్ ఘోష్ గారి గురించి ఒక మాట చెబుతా. అరవింద్ ఘోష్ గారి గురించి ఏయో వచ్చినాయి అనమాట, పిటిషన్లో ఏయోని అరవింద్ ఘోష్ని హత్య చేయాలి అని చెప్పేసి, అదే శిక్ష ఏదో ఏదో సందర్భంలో వస్తుంది కదా ఇది. వచ్చినప్పుడు అప్పుడు నాన్నగారు చెప్పారు, అప్పుడు నాన్నగారు చెప్పారు ఏమని చెప్పారంటే, అరవింద ఘోష్ శరీరాన్ని మీరు చంపగలరు, అరవింద్ ఘోష్ శరీరం చనిపోతుంది కనిపిస్తుంది మీకు, కానీ లక్షలాది మంది ప్రజల హృదయాల్లో ఉన్న అరవింద ఘోష్కి చావు లేదు. అసలు ఎంత అందమో చూడిగా, ఆ శరీరం కనిపించట్లేదు కానీ లక్షలాది మంది ప్రజల హృదయాల్లో ఉన్న
ఆయన ఎవరు తీయగలరు?
అసలు ఎవరు తీసేయగలరు? నాన్నగారు 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 అని గబగబా వెళ్తా ఉంటే రావద్దు రావద్దు రావద్దు. చివరి టైంలో, లాస్ట్ టైంలో నాన్నగారు నిర్వాణ టైంలో ఆ సీన్ నేను మర్చిపోలేకపోతున్నాను. అది గ్రేష్మ కారు దిగి పరిగెత్తుకుంటా వచ్చింది లాస్ట్ టైంలో. గ్రేష్మ పరిగెత్తుకుంటా వచ్చింది, పరిగెత్తుకుంటా వస్తే అప్పటికే టైం అయిపోయింది. రామచంద్రరాజు గారు అన్నాను, రామచంద్రరాజు గారు పాపం ఎంత దూరం నుంచి వచ్చింది, ఒక్కసారి చూడనివ్వండి అంటే నీళ్ళునండి రానివ్వట్లేదు అన్నారు. మొత్తానికి మరి ఏమన్నా దగ్గరికి తీసుకెళ్లారు లేదో నాకు గుర్తు లేదు. మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే రాకండి 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 అడ్డుపడిపోవడం మనుషులు. అంటే ఎందుకు అడ్డుపడిపోయారంటే, అదే ఆ పోస్ట్ కార్డ్ ఇచ్చారు మరి నాన్నగారు. ఆ పోస్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఆ పోస్ట్ కార్డ్ చెయ్యాలి కదా, వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చారు శ్రవణం చేయించి మనకి. ఆ పోస్ట్ ఇస్తే ఆనందం తీసుకునేవారు, మనకి ఈ పోస్ట్ ఇస్తే మనం స్వాధీనం తీసుకునేవారు. ఎందుకంటే అందరి పక్కన ఒకే భావన, కానీ ఎవరిని ఏ పోస్ట్ లో ఉంచి ఆయన స్వాధీనం చేసుకుంటారో ఆకర్షించుకుంటారో అది ఆయనకే ఎరుక, అది మనకు అర్థం. అయితే గబగబా పాపం పరిగెత్తుకుంటా నేను అసలు ఇప్పటికి ఆ మొహాన్ని మర్చిపోలేదు, ఆ గ్రీష్మ మొహాన్ని ఆవేదంతో అసలు నాన్నగారిని చూడాలి చూడాలన్న తపనతో అసలు పరిగెత్తుకుంటా అసలు ఇంకా గబగబా గబగబా ఇంకా అసలు కంగారు కంగారుగా ఏ ఒక్కసారి నిజంగా అలా చూడాలనుకుంటే మనం చూడలేకపోయాం కదా, అయ్యో దగ్గర చూడలేకపోతున్నామే, ఎంతమందికో బాధ నాన్నగారి నుంచి నాన్నగారిని చూడలేకపోయాం నాన్నగారిని దర్శించలేకపోయాం. కానీ ఇప్పుడు నాన్నగారు ఫస్ట్ లో ఎప్పుడో ఒకసారి చెప్పారనమాట, నీ కాళ్ళు నడుస్తున్నాయి, నీ చేతులు పనిచేస్తున్నాయి, నీ నోరు మాట్లాడుతుంది, కానీ వీటన్నిటికీ ఆధారంగా లోపల ఒక చైతన్యం ఒక శక్తి ఉంది నీ హృదయంలోని, దాన్ని రాముడు అనుకో కృష్ణుడు అనుకో ఏం లేకపోతే దేవుడు అనుకో నువ్వు నాన్నగారు అనుకున్నా పర్వాలేదు అన్న, నువ్వు ఎవరనుకో ఎవరనుకున్నప్పటికీ కూడా ఆ శక్తి నడిపిస్తుంది, ఏ నువ్వు అక్కడికి ప్రవేశించాలమ్మా, ఏ అవన్నీ చెప్పి చెప్పి కృష్ణుడు భగవద్గీతలో ఈ మాట ఎక్కువ చెప్పేవారు కదా అది నీవై ఉన్నావని, అది కంగారు పడి ఒక్కసారి ఉలిచిపడేవాడు వెనక్కి తిరిగి ఇవ్వడు ఒకసారి, అంటే అది ఎక్కడో కాదు అది ఎక్కడో బయట ఉందనుకుంటున్నా అది నువ్వే అది నీవై ఉన్నావు అని ఒక్కసారి బయటే ఏమంటావా అసలు అందం ఈ మానవ జాతి అంతా అసలు ఆయనకి పాదాభివందనం చెయ్యాలి ఆ టీచింగ్ మనం పొందలేకపోతుంది ఒక్కసారి ఒక్కసారి ఒక్క కుదుకుతు మళ్ళీ వెనక మళ్ళీ చేయడం ఇంకా వెంటనే మరి మన హృదయంలో నాన్నగారు అది అరవింద్ ఘోష్ మాట పూర్తి చేయలేదు కదా చావులేదు అందరి హృదయాల్లో ఉన్న అరవింద్ ఘోష్ చావులేదు అందరి హృదయాల్లోనే ఉన్న నాన్నగారికి ఆయనకి చావులేదు కదా ఇంకా ఆయన్ని మనం చేరుకోవాలంటే ఎవరు అడ్డు వస్తుంది ఇది మనకు కావాలి అక్కడ ఎవరో మనుషులు అడ్డు వచ్చారు పైగా యావని వచ్చింది అందరూనే విఐపీస్ ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు బాగానే కూర్చునేవారు మమ్మల్ని రానిచ్చేవారు కాదు అది నా తెలంలో కూడా ఇదే మాట మేనేజ్మెంట్ కూర్చుంటారు మమ్మల్ని ఎవరి రానిచ్చేవారు కాదు అని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇవ్వరు ఏమనివ్వరు అంటే మాకు పనులు ఉంటాయి కదా నాన్నగారితో మాట్లాడుతుంది నాన్నగారితో మాట్లాడుకునేది ఏమీ లేదు అక్కడ ఆయనకి మనకి రహస్యాలు ఏమీ లేవు పెట్టుకుని కూర్చోవడం అనమాట అంటే ఎవరికి ఇప్పుడు ఎలా ఉందా ఎలా ఉండేదంటే సీను ఒక 100 రూపాయలు కట్టనే అలా ఇసిరేస్తే పేదోళ్ళ ముందు ఇసిరేసారనుకో ఇసిరేసి క్రమశిక్షణ గా వచ్చి లైన్ గా తీసుకోండి అంటే ఎవరైనా తీసుకుంటారా పడిపోతారు జనం అందరం ఆ రూపాయల నోట్లు ఎందుకంటే అలా ఆకలి అక్కడ బాధ తీర్చుకోవడం కోసం ఏ అలా అదే విధంగా నాన్నగారి దగ్గరికి క్రమశిక్షణగా ఉండాలంటే ఎలా కుదురుతుంది ఎవరికి అందింది అందుతండి అందుతాను ఒక వైపు అందుతాను ఒక మహా వెలుగు ఒక వైభవం అందుతాంది ఏ ఆ వెలుగుకి తట్టుకోలేక ఏ చూసావో పురుగులు ఏయోని ఆ వెలుగు తట్టుకోలేక దగ్గరికి వెళ్ళిపోతాయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పోతాయి అన్నట్టుగా వీళ్ళందరూ కాలిపోతారు అందరం కూడా ఆయన దగ్గరికి
వెళ్ళినోళ్ళు
క్రమశిక్షణ ఎలా కుదురుతుంది అసలు క్రమశిక్షణ ఎలా కుదురుతుంది అక్కడ క్రమశిక్షణ రాదు నిజంగా మేనేజ్మెంట్ వంకెట్టుకుని మనం కూర్చుని వాళ్ళం ఏ అలాగా ఎవరికి అందింది వాళ్ళు
ఆ విషయంలో మనకన్నా స్వార్థ పనులు ఎవరూ లేరేమో భక్తులకు మించిన స్వార్థ పనులు లేరు నాన్నగారి విషయంలో
ఎవరో లేరు ఏ మనల్ని అందరినీ నాన్నగారికి టైం అయిపోయింది లేచుకోండి అంటే లేచిపోయాక మనం అందరం బయటకు వచ్చేసాక ఈ లేచిపోమన్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ఆరికి నాన్నగారు చెప్పేస్తా ఉంది అదేంటండి మీరు కూర్చున్నారు మరి మమ్మల్ని అందరినీ బయటకు పంపేశారు అని అడిగి వాళ్ళం కదా అడిగితే ఆరనివ్వరు మరి నాన్నగారు మా వంక చూసి చెప్తా ఉంటే మరి ఎలా వదిలిపెట్టి వచ్చేస్తాం అది కాదండి నాన్నగారు మనకు చూసి మనకు చెప్తాం కాదు అక్కడ నాన్నగారిలోంచి గ్లాసు నిండా పాలు పోస్తే ఆ పాలు గ్లాసు నిండా నిండిపోయి బయటకు పొంగిపోయి వచ్చేస్తా ఉంది కదా అలా వచ్చేస్తా ఉంటే అక్కడ ఎవరున్నారో వాళ్ళే అనుకోవాలి ఆయనకి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు అక్కడ ఒక్కళ్ళు ఉన్నారు ఆయనకి అలా పొంగిపోయి పొరిలిపోతా ఉంటే ఆయన ఆపలేకపోయేవారు ఆయన ఆపలేకపోతే అందుకునేవారు అనుకునేవారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు అందరికి మన భక్తులందరికీ ఇప్పుడు ఏంటంటే అందరూ నాన్నగారికి సమానంగా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ తప్పులు లేవు. అసలు మంచి నీళ్ళు చేసాయే అసలు కోసి కొబ్బరికాయ దొరికినట్టుండి కదమ్మా. మంచి నీళ్ళు చేసా ఎవరికన్నా దొరికిందనుకో, నాన్నగారు మంచి నీళ్ళు చేసా పట్టుకోమ్మా ఎవరికన్నా ఇచ్చారనుకో, నిజంగా అసలు మన నాన్నగారు అసలు ఎంత తీవిగా ఉండేవాళ్ళమే పక్కన. మామూలుగా కాదు అసలు మంచి నీళ్ళు చేసా చేసాతో మనకు ఒక హోదా వచ్చేసింది. ఏ అంటే నాన్నగారు మంచి నీళ్ళు చేసాకి ఒక గొప్ప హోదా వచ్చినప్పుడు ఆయనలో ఎంత వైభవం ఉంది. అసలు ఎవరన్నా మాట్లాడించేవాడు అంటే ముఖ్యంగా పట్టుకుంటే మనం ఇంకా తప్పుకోండి 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 మీరు ఇక్కడ కూర్చున్నా ఎందుకంటే మంచి నీళ్ళు చేస్తామని చేసుకొస్తే ఆయన మంచి ఆయన మన నాన్నగారు మన సొంతం అన్నమాట. ఇంకా ఒకసారి మంచి నీళ్ళు చేస్తా చేతికి పాడించి ఊరే మనల్ని ఆశ్చర్యమా
అంటే చాలా నీళ్ళు చేసేసేవాళ్ళండి.
మామూలు లీల కాదమ్మా ఆ లీలలు ఎవరికి బయటికి కనిపించవు పైకి ఏమి అరగనట్టు సామాన్య ఉంది ఊరమ్మా. అంటే మన లోపల ఏ గూడు కట్టుకుని వాసనలు ఉన్నాయో కరెక్ట్గా మన పిల్లల చదువుల కోసం మన మీ పిల్లల చదువులు ఎలా ఉన్నాయి అంటే ఆ వంక పెట్టి ఆ మాటలు మాట్లాడి జాగ్రత్తగా బలహీనతని ఆ బలహీన తీయటం అనే ఆ పని ఆయనది మరి మరి ఆయన చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారే మరి మన అందరినీ అలాంటి మాటలు మాట్లాడటం మానేసి ఈ బయట మాటలు మాట్లాడేస్తున్నారు వచ్చేసి మనం లోపల ఏంటి బయట మాట్లాడండి బయట మాటలు కూడా బయట మాటలు లోపల మాటలు ఏమీ లేవు ఆయనకి అన్ని అన్ని జ్ఞానమే
అన్ని పబ్లికే
అన్ని జ్ఞానమే. ఇప్పుడు కుడి చేయి పైకెత్తి నువ్వు బాగున్నావా అని ఇలా ఇలా అనివ్వరు కదా మీరు బాగున్నావు బాగున్నావా అంటే నువ్వు బాగుంటావు అంతే.
అవును అవును అవును
అది రాముని
అవును
చూసావా మోక్షం ఇచ్చేయి అంటే మోక్షం ఇచ్చి తీరవలసింది ఇది రాముని ఆజ్ఞ చెప్పివరా రాముడు మనకు తెలుసా.
అవును
ఆ రాముడు ఎవరో మనం తెలుసు మనం ఏమన్నా చూసావా మాట్లాడేవా రాముడితోటి మనం ఎవరితో మాట్లాడుతున్నాము మనకు ఎవరు తెలుసు రాముడు ఎవరు మన నాన్నగారు ఆ గౌతమ బుద్ధుడు ఎవరు మన నాన్నగారు అది ఆది శంకరాచార్యుల వారు ఎవరు నాన్నగారు అరవింద ఘోష్ ఎవరు నాన్నగారు.
అవును అవును
ఊరమ్మ పాపం రామకృష్ణుడు గురించి చెబుతా వివేకానందుడు గురించి చెబుతా ఈ వివేకానందుడు ఏముందో ఈ వివేకానందుడు ఈ వివేకానందుడు గురించి నీకు తెలుసా అని ఒక భక్తుడిని అడుగుతాడు కదా ఒక బాటసారిన భక్తుడిని అడుగుతాడు కదా అడిగినప్పుడు అప్పుడు ఆడు మాట్లాడలేడు ఏం మాట్లాడతాడు మాట్లాడకపోతే ఎవరికి తెలుస్తుంది ఈ వివేకానందుడు ఎవరు ఏ ఈ వివేకానందుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఎవరికి తెలుస్తుంది. ఇంకో తెలియాలంటే ఈ వివేకానందుడు ఎవరో తెలియాలంటే ఇంకో వివేకానందుడు ఈ భూమి మీదకి రావాలి.
అవును
రావాలమ్మా నిజంగానే భగవాన్ ఎవరో తెలియాలంటే నాన్నగారు రావడం వల్ల తెలిసింది.
అవును అవును అవును
మరి నాన్నగారు ఎవరో మరి ఎందుకు వచ్చారు ఏంటో అది మనకేం తెలుసు మనం జీవులమే ఆయన జీవుడు తెలియదు కదా తెలియదు కదా అని చెప్పేసి అటు నుంచే చేసేసి పైగా ఏమని ఊరు ఈ మాట కూడా చాలా బాగుంది నన్ను అనుసరించండి నన్ను అనుసరించండి వచ్చేయండి ఎవరికి చెబితే ఆ మాట నలుగురికి తెలుస్తుందో జాగ్రత్తగా అని పిలిచింది ఎవరికి చెప్పండి హైదరాబాద్లో మొత్తం చెప్పేవారు నాకే చెప్పేవారు ఎందుకంటే నేను కాంతం చేసేస్తాను తెలుసు ఆయనకి ఎవరికి చెప్పకో అని చెప్పేవారు ఏ బయటికి ఆ పక్కన ఉన్నవాళ్ళు ఆ ఇంటి గల వాళ్ళు ఉంటారు కదా ఎవరికి చెప్పొద్దన్నారు కదా నాన్నగారు మనకే చెబుతున్నారు ఆకు ఆనందం అనమాట అంటే ఒకళ్ళని అక్కడ సంతృప్తి పరుస్తాం ఇక్కడ మనం అందరికీ తెలియచేయటం అసలు నిజంగా వచ్చికంటే ఆయనే సాటమ్మా.
అవును అవును
మా పిల్లలు క్రమశిక్షణ లేదండి ఇలా ఉంటారు అలా ఉంటారు అని ఇవ్వరు ఎవరి దగ్గర ఇవ్వరు ఆ మాటకు ఎవరికి క్రమశిక్షణ ఇష్టమో వాళ్ళ దగ్గర ఇవ్వరు అంటే వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి అని అలా ఆనందపడి ఇవ్వరు అనమాట అండి. కానీ క్రమశిక్షణ అనేది ఈయనకే నచ్చదు అసలు
అవును
ఇప్పుడు క్రమశిక్షణ ఆయనకే నచ్చదు క్రమశిక్షణ అంటే మైండ్కి సంబంధించిన పరిమితులు ఏమి ఆయనకి నచ్చవు.
అవును అవును అవును
ఏ పరిమితి మైండ్కి సంబంధించి అసలు కొంచెం కూడా నచ్చే కాదు మనల్ని ఒకవేళ ఏమన్నా కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే మళ్ళీ వార్నింగ్ ఇచ్చేసేవారు ఆయనే మన భక్తుల్ని ఆయన అలా అనివ్వరా మళ్ళీ ఎవరన్నా ఏదన్నా మన భక్తుల్ని అన్నారనుకో ఆయన ఇష్టం లేదు కాదు ఆయన భక్తుల్ని ఆయనే అనుకోవాలి కానీ మన అమ్మ కూడా చూడు మన అమ్మే మనం పెట్టాలి కానీ ఎవరన్నా తిట్టి ఊరుకుంటుందా
ఊరుకోదు. అవును, అలాగే ఉండేవారు. అవును,
తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ, ఆ ప్రేమ ఏమిటో మరి నిజంగా ఆకర్షణ, ఆ వెలుగు మామూలు మాటలు కాదమ్మా అని చెప్పింది. సృష్టికి అతీతమైన మాటలు అని ఊరు కదా, ఈ ఈ నదులు దాటుతాయి, ఈ మాటలకి అంత శక్తి ఉంటే నదులు దాటాయి, సముద్రాన్ని దాటుతాయి, ఖండాంతరాలు దాటుతాయి. అంటే ఏంటో అనుకున్నాం చూసావు, అప్పుడు ఖండాంతరాలు దాటినయా లేదా?
అవును అవును అవును,
ఆ మాట శక్తి ఉంటుంది ఈ మాటలో. ఏంటే ఈ సృష్టి ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ఈ సముద్రాలు ఉన్నంతకాలం ఈ మాట జీవించే ఉంటుంది. ఈ మాటకు చావు లేదంటారు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తే తెలిసింది మనకు మళ్ళీని?
అవును,
మళ్ళీ మళ్ళీ చెప్పి తెలిసింది కూడా మళ్ళీ ఆయనే.
అవును,
మనం ఎలా ఉండాలి? ఆయన ఆయన అందించిన స్థితిని మళ్ళీ మనం సొంతం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఏంటండి, ఎప్పుడో అనాదిగా ఆ విగ్రహాలను పూజించి అభిషేకాలు చేసుకుని అలా ఏదో ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇప్పుడు అది కాదు కావాల్సింది. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండు. నీకు పూజ అక్క, నీకు పసుపులు అక్కలేదు, కుంకాలు అక్కలేదు, బాహ్యమైన ఏ వస్తువుతోటి పని లేదు. నీ అంతటి నువ్వు నీ లోపల ఉన్న చైతన్యాన్ని, నిరస్థితిని అక్కడికి నువ్వు ప్రవేశించు, దాన్ని శోధించు, నువ్వు అక్కడికి చేరుకో. అదే నీ జీవిత గమ్యం. అది కదా ఇప్పుడు నాన్నగారు చెప్పిన టీచింగ్ సారాంశం అంతా అదే కదమ్మా.
అవును 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 అవును.
గ్రేష్మ చూడాలని అనిపించి గమ్ముని చూడలేకపోయామే, కలుసుకోలేకపోయామే అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు, మనం చూడవచ్చు, మనం ఆయన్ని కలుసుకోవచ్చు. ఎక్కడ కలుసుకోవాలి మనం ఆయన్ని? మన హృదయంలో
కలుసుకోవాలి.
చైతన్యంలో, మన హృదయంలో, అనే హృదయంలో ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఆయన్ని కలుసుకోవాలి. మరి అప్పుడైతే ఆళ్ళొద్దు వచ్చేసారు, వీళ్ళొద్దు వచ్చేసారు, వీళ్ళు మమ్మల్ని రానివ్వలేదు నాన్నగారిని చూడడానికి, వాళ్ళు మమ్మల్ని రానివ్వలేదు అని చెప్పేసి ఇలాగా మాట్లాడి వాళ్ళం కదా. మరి ఇప్పుడు ఎవరు అడ్డొస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎవరు అడ్డొస్తున్నారు? ఎవరు అడ్డొస్తున్నారు? ఏముందా మనసులోని? ఏం గొడవలు ఉన్నాయి? ఏం బలహీనతలు ఉన్నాయి? ఏం వాసనలు ఉన్నాయి? ప్రొద్దున్నే నిజంగా ఎలాంటి అనుబంధం అంటే మామూలు అనుబంధం కాదమ్మా ఆయనతో మనకున్నది. ఈ మాట కూడా ఆయనే చెప్పేవారు. ఆయన దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఆయన పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడివ పక్కన ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. అంతట్లోనే మనం ఉన్నాం కాబట్టి మన హృదయంలో కూడా ఉన్నాడు. అంతటా నిండి ఉన్న ఆయన్ని మనం పొందలేం కాబట్టి ఒక గురిని చూపించి, ఒక గుర్తుని చూపించి మనం అక్కడికి చేరుకుంటే ఇక్కడున్నవాడు ఆయనే, అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయనే అన్న సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది ఏదో ఒక రోజున. అది మీ చివరి, అది మీ చివరి జన్మ చిట్టారు కొమ్మ అని ఊరు. అది చిట్టారు కొమ్మ, అది మీ చివరి జన్మ అని ఊరు. అయితేని ఇప్పుడు అయితే మనం ఎలా ఉండాలి?
అవునండి. ఆంటీ
ఒక్కసారి కొంచెం మంచినీళ్ళు తాగాలి.
అలాగే అలాగే ఆంటీ, అలాగే.
మంచినీళ్ళు తెస్తా అనేటప్పటికి మంచినీళ్ళు గుర్తొచ్చింది.
అవును,
మంచినీళ్ళు తెస్తా వైభవం. ఏం వైభవమే బాబు, మంచినీళ్ళు తెస్తా. ఆ మంచినీళ్ళు తెస్తా కళ్ళ బాక్స్. అది నీ సొంతం అవ్వాలంటే ఆయన కొన్ని అందించేదంతా ఆయన అందించేశారమ్మా. ఏ మార్గం చేశారు, అందించేదంతా అందించేశారు. ఏ మనకి ఎలాంటి అనుబంధం అంటే ప్రొద్దుటే లేచి లేవడానే ఆయనతో లేస్తున్నాము, మనసు నిండా ఆయన నింపుకుని లేస్తున్నాము. పగలంతా ప్రతి కదలికలోనే ఆయన కనిపిస్తున్నారు. మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఆయనతోటే నిద్రపోతున్నాము. అటువంటి అనుబంధాన్ని ఏర్పరిచారు. అనుబంధం కూడా మనం ఏర్పరచుకుంటే ఏర్పడదు. అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఆయనే ఏర్పరచుకున్నారు కనుక ఏదో అనుకున్నారంటే జీవులు అందరినీ ఇంకా ఎందుకు ఇంకా మోక్షం దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి ఎలాగైనా అనుకున్నారో మరి ఏంటో మరి అందుకే డైరెక్ట్ గా సూట్ గా చేతికి ఇంకా అందించేస్తా ఉండి ఇవ్వరు ఇంకా ఇంక దేనికి దానికి ఎప్పుడు ఏ క్షణానికి అక్ష సరే మన సొంతం అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నీ జీవిత విధానం ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచేమో మనం శాంతిని అందుకుని జ్ఞానాన్ని అందుకుని ఆయన దగ్గర నుంచి మనం ఇతరులకు ఇచ్చేది ఎలా ఉండాలి, ఇతరులకు ఇచ్చేదేమో మనం ఇతరులకు ఇచ్చేదేమో కోపాన్న కోపాన్ని అసూయని ద్వేషాన్ని నా ఇతరులకు ఇచ్చేది చిరాకుని చిరాకునే నువ్వు పంచిపెట్టుకోవాలి మీటింగ్ లో చిరాకుని పంచిపెట్టావా అంటే మన దగ్గర అదే ఉన్నది పోనీ అదే ఉందని అమ్మా ఇచ్చింది ఉంది కదా పోనీ ఆయన ఇచ్చారు కదా ఆయన ఇచ్చింది జాగ్రత్త కొబ్బరిగా వాడుకుని జాగ్రత్త పెట్టుకుని అంటే ఇప్పుడు మనం సొంతం చెయ్యాలని ఎంత నిజంగా ఎంత ఆరాటపడ్డారంటే ఇప్పుడు ఆరాటం ఎటువంటిదంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఓ 10 లక్షలు ఆస్తిస్తాం, 10 లక్షలు ఆస్తి ఇచ్చేసిన తర్వాత ఆడు దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటాడు అని అది నిలుపుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు చెప్తామే మన పిల్లలకి మనం నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి చెడు అలవాట్లు వెళ్ళకూడదు చెడు స్నేహాలు చేయకూడదు జాగ్రత్తగా ఈ డబ్బుని ఎలా కాపాడుకోవాలి అని ఆ డబ్బు వాడు సొంతం చేసుకుంటే ఎందుకంతలాగా మనం ఎందుకంతలా చేదస్తంగా ఉంటామంటే ఆ డబ్బు నాడు సొంతం చేసుకుంటే సుఖపడతాడని అదే విధంగా
ఆంటీ
డిస్కనెక్ట్ అయినట్టున్నారా?
ఓకే
ఒకసారి మళ్ళీ కాల్ చేస్తావా?
చేస్తాను దీది. హలో హలో
ఆంటీ, ఆంటీ వినిపిస్తోంది చెప్పండి ఆంటీ.
సరే ఎక్కడ ఉన్నా?
అదే అంటే సమస్త ఆయన మనల్ని ఎలా చూసుకుంటారు అంటే మనం దాన్ని ఎలా పొందాలి ఎలా జీవించాలి అని చెబుతూ
అది ఎలా పొందాలి
చైతన్యానికి మనం ఎలా ఎలా పొందాలి మనం ఎలా జీవిస్తే దాన్ని అందుకుంటాము.
అంటే ఇప్పుడు ఇతరులు వీళ్ళు నా పట్ల అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు మనం అని అనుకుంటాం కదా మనం ఇతరుల గురించి. ఇతరులు నీ పట్ల ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు వారి పట్ల అలా ఉండు అని అలా మనం అయిపోవాలి. ఇంకా వాళ్ళు అలా ఉండాలని కాదు అది మనకి వివరణ మనకి తెలియాలన్నమాట. ఇంకా మనం అలా ఉండాలంటాం. నీలో లేనిది నీకు ఇతరుల్లో కనిపించదు, నీలో లేనిది నీకు ఇతరుల్లో కనిపించదు
కనిపించదు.
అందుకని నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు ఇప్పుడు నాన్నగారు అంటే ఇష్టం అనుకుంటున్నాం కదా మనం అందరం కూడా మరి అందరిలోనే నాన్నగారిని చూడొచ్చు కదా
మనం.
మనకు ఇష్టమైతే అందరిలోనే మన నాన్నగారిని చూడగలుగుతాం.
చూడాలి అదే కరెక్ట్ అంటే అసలు అందరిలో నాన్నగారిని చూడగలిగితేనే మనం కరెక్ట్ భక్తులం.
కరెక్ట్ భక్తులం. దేహాన్ని ప్రారంభానికి వదిలేయి. అది మంచో చెడ్డో కష్టమో నష్టమో అది పడతా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నీ మనసు ఎక్కడ ఉండాలంటే ఆత్మలో చైతన్యంలో జ్ఞానంలో నాన్నగారులు నిష్ట వేసుకుని ఉండాలి. అక్కడ నిలకడగా ఉండటానికి ఏమేమి అడ్డొస్తున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా మళ్ళీ నిన్ను నువ్వు పరిశీలించుకుంటా ఏ భాష ఎంత అడ్డొస్తుంది, ఏ ఏదన్నా ఒకవేళ ఏదైనా పని చేసావనుకో నువ్వు, ఆ పని వల్ల నీ మనసు అంతర్ముఖానికి ప్రయాణం చేయాలి కానీ బాహ్యముఖానికి వచ్చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల నువ్వు బాహ్యముఖానికి వచ్చావనుకో పని వదిలేయండి. ఎందుకు ఈ పనులు మానేయండి, ఆ పనులు ఏం చేస్తారు ఈ పనులు? నువ్వేమీ సేవ చెయ్యక్కర్లేదు. సేవలు ఎలా చెయ్యాలి? సేవ చెయ్యాలి అనుకుంటున్నావు, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు అనుకో, సేవ నీ అంతటా నీ ద్వారా సేవ జరుగుతున్నప్పుడు నువ్వు చెయ్యక్కర్లేదు కదా. నిన్ను ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు, చేసుకుని నీ ద్వారా సేవ జరుగుతుంది. అసలు ఆశ్చర్యం నాకు నిజంగా అనిపిస్తుంది, మనల్ని మనం మర్చిపోవడం ఏంటి? అసలు ఇప్పుడు ఏదైనా మర్చిపోయినా పర్వాలేదు, కొన్ని బయట వస్తువు ఏదన్నా మర్చిపోతున్నా అది మర్చిపో, మనల్నే మనం మర్చిపోయామంట. మనల్ని మనం మర్చిపోయి ఆ గుర్తు లేక, ఆ ఎరుక లేక, అసలు ఆ స్ఫురణ లేక, ఏదో కొని అలా అన్న పడున్నామా? ఏదైతే మనం కాదో అది ఇక్కడ వచ్చిందంట, గొడవ ముక్క ఇక్కడ వచ్చిందంట. తెల్లారి లేచి అలా తప్పులు చేసి, ఇక్కడ ఒక మాట చెప్పారు అలా ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారు అని మనకు అనిపిస్తుంది కదా. అప్పుడు నాన్నగారు మాట అన్నారు, ఏమన్నారంటే ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారు అని నీకు అనిపిస్తుంది కానీ నువ్వు లేచి లేవగానే ప్రొద్దుటే నువ్వు ఒక తప్పు చేసేస్తున్నావు అన్నారు. ఏ లేచి లేవగానే మనం చేసే తప్పు ఏంటంట? ఏ మనం నిద్రలో ఉండగా మనం ఎక్కడ ఉంటాము? ఆత్మలో స్థిరంగా నిలకడగా ఉంటున్నాం, నిద్రలో ఉండగా మనం స్వస్థానంలోకి వెళ్ళిపోతున్నాం. ఏ లేచి లేవగానే మనం ఎక్కడికి వచ్చేస్తున్నాము? ఏదో ఒక తలంపు, ఒక రశ్మి, ఒక కిరణం, దేహం నేను అంటే ఎక్కడికి వచ్చేస్తున్నాం మనం? దేహంతో తాదాప్యం లేచి లేవగానే, అది మొదటి తప్పు అంటమ్మా. మనం చేసిన మొదటి తప్పు అంటే ఏదైతే మనం కాదో దాంతో తాదాప్యం పొందటమే మనం చేసే మొదటి
తప్పు.
తప్పు కనుక ఇంకా బోల్డ్ తప్పులు అంట. ఇంకా దేహం నేననుకుంటే నీకు ఇష్టలు ఉన్నారు, దేహం నేననుకుంటే నీకు ఐక్యులు ఉన్నారు, అన్ని ద్వేషాలు రాదు అన్ని అన్ని ఉన్నాయి, హెచ్చు తప్పులు అన్ని వచ్చేస్తున్నాయి నీకు. నువ్వు ఎప్పుడో లేచి లేవగానే చేసేస్తున్నావు కదా పెద్ద తప్పు, మళ్ళీ నీకు ఇంకా ఈళ్ళు తప్పు చేశారా వాళ్ళకి సిగ్గేసిపోయిందా మాట చెప్పిన తర్వాత. అందరూ మన అందరం అండి పొద్దున్న లేచి లేవగానే ఒక తప్పు చేసేస్తున్నావు అంటే పెద్ద తప్పు అంటే మామూలు తప్పు కాదంటది, ఆ తప్పుకి ఇంకా తప్పులు ఇవన్నీ కూడా ఈ తప్పు కూడా నీకు చెప్పు. నిన్ను సంతరించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్నే నువ్వు మర్చిపోయేవే, నిన్నే నువ్వు వదులుకున్నావే, నీలో ఉన్న ఆనందం నీలో ఉన్న శాంతి నువ్వు వదులుకుని ఎక్కడో వాళ్ళు అలా ఉన్నారు. అసలు ఏంటంటే పొందవలసింది మామూలు స్థితి కాదు కదా, గొప్ప స్థితి మనం పొందవలసింది. అంత గొప్ప స్థితిని మనం పొందుదామని అనుకున్నప్పుడు ఎవరైనా చిన్న మాట అంటే భరించలేకపోతున్నావే, నీకు సహనం లేదు, నీకు వినయం లేదు, నీకు అసలు జాగ్రత్త లేదు, మనసును అలా గాలికి వదిలేస్తున్నావు. మనసు దాని ఇష్టం వచ్చినట్టు ఇటు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అటు ఇటు అటు ఇటు తిరిగి వచ్చేస్తుంది, తిరిగి వచ్చేసి అలసిపోతున్నాను సాయంకాలానికి, అలసిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మళ్ళీ ఆయన దిక్కు, మళ్ళీ ఆయన లేకపోతే అక్కడ నుంచి తీసుకోలేకపోతే ఇది దీనికి బలం లేదు అనుకని మళ్ళీ బలం సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్ మళ్ళీ హృదయంలోకి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ వచ్చేస్తుంది. పొద్దున్నే లేచి వచ్చేస్తుంది, లేచి వచ్చేసి దేహం నేను అంటుంది ఈ గొడవలన్నీ అలా కాదు, వినయం నేర్చుకుని సహనం నేర్చుకుని నిదానంగా నింపాదిగా మనసును జాగ్రత్తగా ఉంచుకుని మనసుని జాగ్రత్త అవసరం. మనసును దాని ఇష్టం వచ్చినా తెలుపునివ్వకూడదు, జాగ్రత్తగా మనసుని అంటే నిదానంగా. ఎందుకంటే సమానంగా ఉన్న మనసు తదాకారం చెందుతుందంట. నిదానంగా ఉన్న మనసు తదాకారం చెందుతుంది, సహనంగా ఉన్న మనసు నెమ్మదిగా లోపలికి మళ్ళిపోతుందంట. ద్వేషంతో క్రోధంతో అసూయతో ఏ ఆవేశంతో ఉన్న మనసు ఏం చేస్తుందంటే విజృంభించేస్తామండి. అసలే దూరం అయిపోయావు నేను ఉన్న ఆనందానికి శాంతికి ఇంకా దూరం అయిపోతావు. వాటి వల్ల అవి వచ్చేస్తున్నాయి కదా, జాగ్రత్తగా ఉందా రాకూడదు అని నెమ్మదిగా ఇవి వచ్చేస్తున్నాయి కదా ఇవి లేకుండా అంటే అదే సాధన. ఇంకా సాధన ఏముందండి మనం చేసే సాధన? అన్ని ఆయనే ఇచ్చేసారు కదా, వాటిని కూడా ఎలా తొలగించుకోవాలో కూడా ఆయనే చెప్పారు. సూక్ష్మాతి సూక్ష్మంగా, మామూలుగా కాదు, ఎంత సూక్ష్మంగా అట్లన్నింటిని కూడా తొలగించుకోవాలో అని చెప్పేశారు. ఒక్క క్షణం కూడా మన దేహాన్ని ప్రారంభానికి వదిలేయాలి. ఈ ప్రారంభంలో ఏది మంచిదో ఏది చెడో అది పడతా ఉంటుంది, కానీ మనం మన చూపు మన దృష్టి ఎలా ఉండాలంటే ఏక దాటిగా ఉండాలంటే ఒకటే ధ్యానం, ఒకటే ధ్యాస, ఒకటే ప్రవాహం, ఆత్మ వైపుకి, జ్ఞానం వైపుకి, నాన్నగారి వైపుకి గురి పెట్టి అలా జీవిస్తా జీవిస్తా అలా జీవించి చివరికి అలా ఒకవేళ ప్రయాణంలో మనం పొందినా పొందకపోయినా చివరికి అలా గురి పెట్టి అలా ప్రయాణం చేస్తా, నీకు ఒకవేళ నువ్వు అనుభవానికి నీకు రాకపోయినా పర్వాలేదు, అదే స్థితిలో అలా ప్రయాణిస్తా నువ్వు చివరికి మరణించు. నాన్నగారు చెప్పిందండి, నువ్వు జీవించు, నువ్వు గురి పెట్టి జీవించు. ఒకవేళ అలా జీవిస్తా 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 చివరికి నువ్వు అవసరమైతే ఆత్మ కోసం, నువ్వు పొందవలసిన వస్తువు కోసం, చైతన్యం కోసం నువ్వు మరణించు. నువ్వు మరణించినా పర్వాలేదు, ఎందుకంటే అదే ధ్యాసతో అదే ధ్యానంతో అదే ఓర్పుతో అదే సహనంతో నువ్వు అలా ఉన్నావు అనుకో, నువ్వు మరణిస్తే అప్పుడు ఏమవుతుంది, నీ మరణానంతర జీవితంలో ఆయన చూసుకుంటాడు, అప్పుడు దేవుడు వస్తాడంటండి. ఒకసారి మీటింగ్ లో చెప్పారు, ఇప్పుడు ఈ మనసు గొడవల్లో పడిపోయి ఇదే నిజం అనుకుని ఇదే జీవిస్తా చచ్చిపోతే మన కోసం ఎప్పుడు వస్తాడంట. ఆ ధ్యాసతోటి మనం పొందినా పొందకపోయినా ఆ రకంగా జీవిస్తే మన కోసం దేవుడు వచ్చేస్తాడంట.
అవును,
ఇలా జీవిస్తే ఎముడు వస్తాడు, అలా జీవిస్తే దేవుడు వస్తాడు. ఇంకా ఆ ప్రయాణంలో చివరికి మరణించు. అయిపోయాయి, సబ్జెక్ట్ అంతా చెప్పేసుకున్నాం కదా. ఈ అసలు నిజంగా చెప్పాలంటే పూర్వం ఋషులు తపస్సు చేసేవారు కదంట కదండి, అలా తపస్సు చేస్తా తపస్సు చేస్తా ఉంటే రంభావరసులు వచ్చేసేవారంట. రంభని ఊరసుని పంపితే ఆ రంభావరసుని చూసి వాళ్ళు తపస్సులు వదిలేసి వచ్చేసేవారంట. అంటే రంభావరసులు అంటే ఏం లేదు, ఈ కామక్రోధాలే, ఏదో కామాలు ఏవో ఉంటాయి కదా, అయ్యే రంభావరసులు. మనం తపస్సులు మన గురిపెట్టి హృదయంలో గురిపెట్టి అంటే నాన్నగారి ధ్యాస మనకు సరిపోతుందమ్మా, నాన్నగారు మనకి ఇచ్చింది సరిపోతుంది, ఇంకా అది సరిపోక ఏంటో ఆ నగరం నుంచి ఆరు వచ్చారు, ఈ నగరం నుంచి ఈరు వచ్చారు, ఆరు అలా చెబుతున్నారు ఇలా చెబుతారు, ఇంత ప్రేమను అందుకుని ఇంత శాంతిని అందుకుని ఇంకా ఎవరో వచ్చారు ఎక్కడో ఏదో ఉంది అని మనం గనక అలా గనక వెళితే మనమే నష్టపోతాం. ఎలా నష్టపోతాం అంటే ఇంకా నాన్నగారే చెప్పారు, అక్కడో పార అక్కడో పార వేస్తా ఉంటే ఇంకా లోతేం పెరుగుతుంది, ఇంకా నీళ్లు రావు. ఎక్కడో ఒకే చోట తవ్వారు అనుకోండి పూర్తిగానే నీళ్లు దొరుకుతాయి. అదే విధంగా ఎక్కడో ఒక అవతార పురుషుడు సరిపోతాడు మీ జీవితానికి, ఆ అవతార పురుషుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన్ని అనుసరించి ఆయన ఆయనతో తాదాప్యం పొంది ఆయనతో తాదాప్యం ఆయనతో మానసికమైన ఎంత అనుబంధం, ఇంత అనుబంధం ఏ గురువైనా ఇచ్చారా ఎవరికైనా శిష్యుడికి ఏమో నాకు తెలియదు, పూర్వం పురాణాలు ఏమో తెలియదు కానీ ఆ గురుకులాల్లో అన్నం పెట్టిపోరంట కదా, అన్నం గురుకులాలు పెట్టి పూర్వం ఏదో చూసావా ఇలా ఇదే ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత అన్ని నేర్చుతూ ఉండేవారంట వాళ్ళు, అన్నం పెట్టివారంట బట్టలు ఇచ్చి, ఇది కూడా నాన్నగారు చెప్పారు బట్టలు ఇచ్చేవారంట. కానీ మనకి మనకి కూడా సేమ్ అంతే, ఇంక అంతకన్నా ఎక్కువ, ఎందుకంటే
అన్న ఆయన
బట్టలు ఆయనే బట్టలు ఆయనతో పాటు మనకు కూడా బట్టలు పెట్టేసేవారు అందరిని, బట్టలు పెట్టేస్తా ఉంటే నాన్నగారు మాకు చాలా బట్టలు ఉన్నాయి నాన్నగారు ఇంకా బట్టలు పెట్టేస్తున్నారని నాన్నగారు అంటే, అలా కాదు ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అమ్మా బట్టలు నువ్వు తీసుకోవాలి, తీసుకుని ఆ బట్టలు ఎవరికైనా ఆ బట్టలు అవసరమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయి, అప్పుడు ఆ పుణ్యం ఆరితే వచ్చేస్తుంది. బట్టలు ఇచ్చినప్పుడు వద్దనకూడదమ్మా, ఏది వద్దనకూడదు, అసలు ప్రతిదినండి అన్ని మనం ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఏం వండారు ఏం పెట్టారు ఇదే గొడవ అండి ఆయనకి, ఎందుకంటే పోనీ నేను తిన్నాను అనివ్వరు కాదు తెచ్చేయమనివ్వరు, అవన్నీ తెచ్చేయాలి, అవన్నీ తెచ్చేసిన తర్వాత అప్పుడు నేను తిన్నాను ఇవ్వరు, నేను తిన్నాను మా భక్తులకు పెట్టి తినేస్తాను మా భక్తులు
తినేస్తాను.
మీకు గుర్తుందా ఆ బదరీ ప్రయాణంలో మనం ఢిల్లీ ట్రైన్లో వచ్చేటప్పుడు మనకి కూడా డబ్బులు లేవు మన చేతిలో, భోజనం ఆర్డర్ ఇచ్చి మనం తినడానికి కూడా మనకి డబ్బులు లేవు. ట్రైన్లో నాన్నగారు భోజనం చేయరు, ట్రైన్లో ఆర్డర్ ఇచ్చిన భోజనం ఆయన తినరు, కానీ ఏం చేసేవారు శాంతిని ఆర్డర్ ఇచ్చేయమని ఆయన వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసి అది ఆర్డర్ తెచ్చిన తర్వాత భోజనం ఏమేం కావాలంటే నాలుగు రకాలు చెప్పేసేవారు వాళ్ళకి, ఆ నాలుగు రకాలు అన్ని రకాలు చెప్పేసేవారు, తెచ్చేస్తే ఇలా చెయ్యి పెట్టి కనీసం ఒక్క ముద్ద కూడా పెట్టేవారు కదా, కలిపేసి ఏం చేసేవారు, ఇదిగో మీరు పంచుకుని తినేయండి.
అవును,
అన్నం పెట్టారమ్మా, అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారు, కానీ మన కుటుంబ సమస్యలు చూశారు, మనకు డబ్బులు ఇచ్చారు, ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోవడం లేదు కదా. అసలు
అసలు
నాన్నగారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే, అసలు మనుషుల్ని అంతగా అమితంగా అసలు ప్రేమించే వ్యక్తి విపరీతమైన ఇష్టం. ఒకటి సబ్జెక్టు, రెండు మనుషులు ఆయనకి, ఈ రెండు విపరీతమైన ఇష్టంగా ఉండేవారు.
ఒక్కళ్ళని అలా కాదండి, ఒక్కళ్ళని స్వార్థం లేకుండా మనం ప్రేమించడం అలాంటిది అంటే ఒక్క చైతన్యానికే సాధ్యం అంటే ఇంకా అసలు ఇంకా మరి జీవుడికి అసాధ్యం అంటే.
అసలు ఆయన చేతికి ఎముక లేకుండా ఉండేదమ్మా, ఏది కావాలంటే అది ఒక మహానిధి. అక్కడి నుంచి శాంతి కావాలంటే శాంతి, ఆనందం కావాలంటే ఆనందం, అన్నం కావాలంటే అన్నం, ఏది కావాలంటే ఏ దీనికి చందాలకు వచ్చేవారు కదా, చందాలకి అందరూ వచ్చేవారు కదా అక్కడ అనేవారు, వీళ్ళు అందరూ చందాలకు వచ్చేస్తున్నారు నా దగ్గరికి అని. అంటే ఆ మాటలని సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ, అలా మాట్లాడేవారు. వాళ్ళని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరి చేత ఫోన్ చేయించేవారు, నేను అరుణాచలం వెళ్తాను దీపం అయిపోయిన తర్వాత రమ్మనండి, వాళ్ళకి 2 లక్షలు ఇస్తాను అని చెప్పేవారు. అంటే రాబోయే దానికి ముందర మాటలు అయిపోయి, అంటే చేతికిస్తలేదు. అంటే ధనం కూడా ఏంటంటే ఎలా ఉండాలంటే ఎక్కడో ఒక చోట ఉండకూడదు స్పీచ్ లో చెప్పేవారు. ధనం కూడా ఎక్కడో ఒక చోట ఉండకూడదు, నదీ ప్రవాహంలా ఉండాలని ఎవరు అలా వెళ్తా ఉండాలి. ఇంకా ఒక చోట తాచిస్తే ఎవరికి ఉపయోగపడుతుంది అది, వాళ్ళకి పెట్టడం అస్సలు నచ్చింది కాదనుకో. అసలు వాళ్ళ మనుషులకి మనిషికి ఉపయోగపడాలి, ప్రతిదీ మనిషికి ఉపయోగపడాలి.
అవును అవును,
అసలు ఏది కావాలంటే ఆయన దగ్గర, ఆయన దగ్గర దొరకందంటూ ఎవరికీ ఏది లేదు. మన మనసు ఆయన ఎలా ఉన్నారంటే ఒక మాట చెప్పి ఆపుతాను, ఎలా ఉన్నారంటే ఆయన మనలో మన మన ఇంద్రియాలకు ఇంద్రియంగా ఉన్నారు. ఏ ఇంద్రియం బయటికి వెళ్దాం అనుకున్నా ఆ ఇంద్రియానికి సంబంధించిన మాటలన్నీ టీచింగ్ అంతా వచ్చింది. చెవుల గురించి, నోరు గురించి, ఇవన్నీ బాహ్యంగా ఏ ఆకర్షణలు ఉన్నా ఆకర్షణలకు సంబంధించిన టీచింగ్ అంతా వచ్చేసింది కదా. అంటే ఇంద్రియాలకి ఇంద్రియంగా ఉన్నారు, మాటకి మాట అయి ఉన్నారు, మళ్ళీ మనసుకి మనసు అయి ఉన్నారు. మనసు నిండా ఆయనే కదమ్మా, మనసుకి మనసు ఉన్నారు, ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు ఆయన.
మనం
ఆయనతో సాదాత్యం, ఆయనతో భక్తి, ఆయనతో ఇష్టం సరిపోతుంది మన జీవితానికి.
ఎక్కడ
ఏనుగు మీద కూర్చున్నట్లు అన్నమ్మ ఇప్పుడు కూడా.
అవును 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 అవును,
మామూలు జీవితం కాదు మనం జీవించాలి.
జీవించాలి అంటే మీరు అన్నట్టు మనం ఎప్పుడు అసలు భూమి మీద నడవలేదేమో అనిపిస్తుంది. అలాగ మనల్ని ఏ ఒక ప్లేన్ లోనే ఉంచి తీసుకెళ్లారు తప్ప మనల్ని అసలు ఇది అంటనివ్వలేదు. అంటే
అసలు లోకానికి సంబంధించిన అంటూ అంతకుండా తీసుకెళ్ళిపోయేవారు,
తీసుకెళ్లారు. అవును అవును,
ఏమి అరగనట్టుండి ఊరింటి అసలు అది ఆశ్చర్యం. లక్షలాది మందికి ఇన్ని పంచి పెడతా, ఏమి అరగనట్టు, ఏమి మాట్లాడకుండా సమౌనంగా, అసలు అది అప్పుడే ఏదో ఈ పని ఇప్పుడే చేసినట్టు, అసలు ఏ అంత అది ఆయనకే సాధ్యం.
అసలు ఇంకా అంటే ఇంకా అసలు ఇంకా మనం మీరన్నట్టు మాటలతో ఆయన వర్ణించలేము.
మన నాన్నగారు అంటే మన నాన్నగారే
అంతే
అంతే అంతే ఇంకా అది ఎవరు అది అది మనకి ఇంకెవరైనా ఏదైనా అనుకోవచ్చు, అది మనకు అవసరం లేదు. మీరు అంతటి వాళ్ళ అంతటి వాళ్ళమే మేము, ఇంకా దాంట్లో రాజీ లేదు.
రాజీ లేదు అంతే,
రాజీ లేదు ఇంకా.
ఎందుకంటే మనకి ఆయనతో తప్పదు ఏంటో అని తాదాప్యం లేదు.
లేదు మనకు అసలు దేవుడు తెలియదు కదా.
అవును అవును,
ఎవరి నువ్వు ఏ పని చేసినా అందరికి నువ్వు అందరికీ నచ్చేటట్టు చెయ్యి. నువ్వు జీవితంలో ఏ పని చేసినా ఏ నీకు శాంతిగా ఉండాలి, అందరికి శాంతిగా ఉండాలి.
అంతేకాని
నీకు అశాంతి వచ్చి ఇతరులకు అశాంతి తీసుకెళ్లే తీసుకొచ్చే పనులు ఎందుకు మాని చెయ్యాలేంటి, చెయ్యకపోతే ఇంకొక చేస్తారు, నువ్వే చెయ్యాలని అనుకోక్కర్లేదని పోసేసేవారు. ఏమనుకుంటామంటే చెప్పనా, ఒక 5 నిమిషాలు పర్లేదా?
చెప్పండి చెప్పండి.
మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు నాన్నగారితో అన్ని అలాగా జరిగినాయి కదా మనకి, అన్ని జరిగిన తర్వాత నాన్నగారు నిర్వాణం అయిన తర్వాత అందం ఖాళీ అయిపోయాం. అందం ఖాళీ అయిపోతే నాన్నగారు అస్మాన అనేవారు వారానికి ఒక రోజు ఏకాంతంగా ఉండండి, కనీసం 2 గంటలు 3 గంటల లోపల. ఏ మీ మనసులో ఏముందో మీకు తెలియాలి కదా, కొంచెం ఈ సబ్జెక్ట్ని అవగాహన చేసుకుని కొంచెం మీరు సొంతం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యండి, మీ మనసును కొంచెం లోపలికి మళ్ళించుకోండి, ఏకాంతవాసంలో ఉండి అని చెప్పేవారు. అని చెప్తే మనకు అసలు నచ్చించారు. అసలు ఏకాంతవాసం అంటే అస్సలు నచ్చదు ఆయన ఉన్నంతకాలం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అసలు మైండ్కి పారిపోవడం అంటే చాలా ఇష్టం. ఆ ఊరు వెళ్ళిపోయి, ఈ ఊరు వెళ్ళిపోయి, కాశీ వెళ్ళిపోయి, నేను కాశీ వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడికి వెళ్ళిపోయి, యాత్రలు యాత్రలు ఏంటి కన్నమ్మ గారు అడిగారు రోజు, ఏంటి యాత్రలు ఏంటి, ఈ ప్రయాణాలు ఏంటి, ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి మీరు అంటే, అప్పుడు నన్ను నేను కవర్ చేసుకోవడానికి ఏమన్నానో తెలుసా అంటే, మీరు నాన్నగారితో అలవాటైపోయింది కన్నమ్మ, నాన్నగారి దగ్గరికి రాకముందు నేను అసలు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వెళ్ళలేదు, నాన్నగారు అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ తీసుకెళ్ళిపోయి పోవడం వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నాను కన్నమ్మ. అయినా నాన్నగారు ఒక మాట చెప్పారు, అది ఏంటంటే సంవత్సరానికి ఒక 4 రోజులు ఎక్కడో ఒకరి ఇంటికి దూరంగా ఉండండి, మీకు మనసు తెలియాలి కదా అన్నారు. అంటే అది ఉపయోగించేసుకునేవాళ్ళం అనమాట, ఇంకా అది ఉపయోగించేసుకుని ఈ తిరిగేయటం చూస్తున్నారు ఆయన. మిమ్మల్ని అమ్మగారు ఒక మాట అన్నారు, మిమ్మల్ని చూడలేదు అనుకుంటున్నారు, ఆయన పై నుంచి మిమ్మల్ని చూస్తున్నారు అన్నారు, మీరు హృదయంలో ఉన్నారని మీరు అంటున్నారు, నేను పైన ఉన్నారని నేను అంటున్నాను, ఆవిడ అన్నారు పై నుంచి మిమ్మల్ని చూస్తున్నారు అన్నారు, పై నుంచి చూస్తున్నారు హృదయం నుంచి చూస్తున్నారు ఆయన. చూసి ఏమిస్తారంటే ఏంటి వీళ్ళు, వీళ్ళు ఇంకా ఈ గుళ్ళు గోపురాలు అసలు అనాదిగా అయ్యే కదా ఉన్నాయి, ఆకి కూడా తిరిగి వస్తువులు వదిలేశారు అని చెప్పి నేను ఇన్ని కష్టాలు పడితే మళ్ళీ ఏంటి ఇలా మొదలెట్టారు అని చెప్పి నాన్నగారు ఏం చేశారంటే 6 నెలల నుంచి ఫుల్ అవసరస్ట్ ఇంకా ఫుల్, ఈ ఏకాంతానికి హద్దులు లేవు, ఇప్పుడు జ్ఞానానికి హద్దులు లేకపోవడం కాదు, ఏకాంతానికి హద్దులు లేవు, ఇప్పుడు హద్దులు లేని పరిమితులు లేని ఏకాంతం, ఏకాంతం ఇప్పుడు ఏం చెప్తాం మరి ఇంకా ఈ ఏకాంతంలో మనం ఎవరో మనం తెలుసుకుని మనం ఎవరిగా ఉన్నామో వారిగా ఉండి ఏ అనివారు కదా నాన్నగారు అస్తమానం, గమ్యం పట్ల ఏమరపాటు పనికిరాదు.
అవును కరెక్ట్,
నువ్వు పొందవలసిన గమ్యం పట్ల ఏమరపాటు
పనికిరాదు,
ఏమరపాటు పనికిరాదు, ఏ నీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ గమ్యం నీకు కనిపిస్తా ఉండాలి, నువ్వెక్కడికి వెళ్ళాలో నీకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్తావు, ఆ ఎరుక నీకు సర్వాకాల సర్వావస్థల్లోనే ఆ ఎరుకు నీకు ఉండాలి, ఏ అది ఏకాంతంగా ఉండి ఆ ఎరుకని తెచ్చుకుని ఏ బలహీనతలు ఉన్నాయో అవి ఒకసారి ఊరికే మేము మీ లోపలే ఉన్నాం కదా, ఏం చేస్తామంటే ఆ బలహీనతని ఏం చేస్తామంటే కొంచెం ఒకసారి చూపిస్తాము, మీకు చూపించి మేమే తీసేస్తాము, మీకు తెలియాలి, మీకు తెలియజేసి తీసేస్తాము ఈ బలహీనత నీకు ఉందకదా అని అని ఏకాంత వాసన మీరు పొందవలసింది పొందండి అని ఇవ్వరు. అది ఇప్పుడు ఆ ఏకాంతం పెట్టేశారు.
అవునండి, అవును
ఫుల్ అసలు మరి వచ్చితే ఇంత ఏకాంతం అసలు ఇంకా
ఒకవేళ కరోనా వెళ్ళిపోయినా మనం ఇంట్లో బయటకు వెళ్ళడానికి
సంకోచిస్తాం అలాంటి ఏకాంతం, ఎందుకంటే ఇప్పుడు మనం నాన్నగారు ఇంకెవరు లేరు,
అవును
ఇంకో మూడో వ్యక్తి లేడు ఇంకిక్కడ,
అవును
మనం ఉన్నాము, ఎందుకంటే జీవుడు ఉన్నాడు కదా, ఇంకా జీవుడు ఇంకా ఐక్యం లేదు కదా, జీవుడు ఉన్నాడు దేవుడు కూడా మన దగ్గరే ఉన్నాడు, ఈ జీవుడు ఏంటి ఆయనలో ఐక్యం అయ్యే వరకు ఏకాంతం ఏకాంతం ఇంకా ఏకాంతమే
అంతే అయిపోయింది, ఇంకా బయట చూసేది ఇంకా గుళ్ళు లేవు ఆశ్రమాలు లేవు మొత్తం క్లోజ్
అంటే ఏమీ లేవు,
మన మనసు కూడా ఇంకెటు వెళ్ళనివ్వకుండా ఆపేశారంటి
ఆపేశారు, ఆశ్చర్యం అదే ఆశ్చర్యం వేస్తండి,
నిజంగా ఓపెన్ చేసినా మళ్ళీ వెళ్ళాలనే కాంక్ష కూడా ఉండదు, అలా అయిపోయాం
అలా అయిపోయాం, హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది, ఇంకా ఇప్పుడు కూడా టైం ఏమి ఖాళీగా అనిపించట్లేదు, టైం సరిపోవట్లేదు
అసలు, టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు అండి,
ఎలా గడుస్తుందో తెలియట్లేదు ఇంకా
తెలియట్లేదు, మీరన్నట్టు మరో ప్రపంచంలోనే ఉంచారు ఆయన మనల్ని,
మరో ప్రపంచమే, ఒకసారి ఎప్పుడో ఒక అవకాశం ఉన్నప్పుడు అందరి సబ్జెక్టు అందరు మాట్లాడేసిన తర్వాత ప్రత్యేకంగా ఆయన లీలలో ఆయన వైభవాలు బదరి ఇవన్నీ ఉన్నాయి కదా తిరుపతి, ఇవన్నీ ఒకసారి ఒక మన ఇద్దరం కలిసి మాట్లాడదాం, ఎప్పుడన్నా
భక్తులు వినాలనిపించినప్పుడు కొంతకాలం కొంత డ్యూరేషన్ అందరూ అయిపోయిన తర్వాత చెప్దాం, ఎందుకంటే అంటే ఆ లీలలు అంటే ఎలా ఎలాంటి లీలలు అంటే ఇంకా అసలు సబ్జెక్ట్
సబ్జెక్ట్ ఇమర్చంది ఏం లేదు అసలు అందులో. ఇప్పుడు మీకు గుర్తుందా బద్రీలో మనం తిరిగి 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 మొత్తం అంటే ఫుడ్ కూడా తినకుండా కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగేసి తీరా తిరిగిందంతా ఒక్కరోజు. మొరునాడు పొద్దున్నకి జస్ట్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎప్పుడు గుళ్ళోకి రానావిడి సర్లే ఇంకా తప్పదు ఇంకా గజేంద్ర మోక్షం ఇక్కడ సరివేయాలి. ఈ దేవుళ్ళ నమ్మకం లేకపోయినా మా గురువు గారు చాలు మాకు ముందని చూపించు అని గజ మీరు శివానంద ఆశ్రమం మెట్లు ఎక్కుతా చదివారు గజేంద్ర మోక్షం. వెళ్ళగానే శాంత నిన్న సాయంత్రం నాన్నగారు రాత్రికి వచ్చారండి ఇక్కడికి అన్నారు.
గజేంద్రుడు గజేంద్రుడు కోసం మహావిష్ణువు వచ్చినట్టు శాంత పరిగెత్తుకుంటా వచ్చింది మనకు.
వచ్చారు పరిగెత్తుకుంటా వచ్చి నాన్నగారు నిన్న అడిగారు ఈ రోజు ఇప్పుడు దాకా నెల అంటే దగ్గర దగ్గర 15 రోజులు ఎంతో అయింది నాన్నగారు శివానంద ఆశ్రమం 2 సార్లు వచ్చి వెళ్ళారు నాకు కనపడలేదు. అయినా నిన్న కరెక్ట్ గా మళ్ళీ వచ్చారు ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చినట్టు వచ్చారు. ఆయన అంటే బేసిక్ గా ట్రిప్ అంటే అంటే ఎంత అద్భుతం అంటే ఇప్పుడు మనం చచ్చిపోతే వైకుంఠానికి వెళ్తే కూడా అంత వైభవం ఉండదేమోనండి. అప్పుడు చైతన్యంలో కలిసిపోవడం పక్కన పెట్టండి ఇప్పుడు ఇప్పుడు కరోనా
టైమ్స్
అనిపించింది అంటే అంతలా అంతలా అంటే అంటే ఒక జ్ఞాని వైభవం అసలు ఇంకా అంటే ఎవరికాళ్ళు రుచి చూడవలసిందే ఆంటీ
అంతే.
అంటే ఇంక రుచి చూసిన వాడు ఇంక అక్కడ అదే ముగ్ధుడై పడి ఉంటాడు చూడండి.
అంతే
పడి ఉంటారు
ఆచార్యుల వారు చెప్పిన మాట నాన్నగారు ఎక్కువ చెప్తారు కదన్నా మానవ జన్మ రావడం కాంక్ష మనకి జ్ఞానం పొందాలనే కాంక్ష కలగడం సత్పురుషుల సహవాసం దొరకటం మూడు ముగ్గు మూడు ఎవరికుందో అదృష్టం వాళ్ళు ఉరించినట్టే అని చెప్పేవారు కదా. ఇప్పుడు మానవ జన్మ ఎలాగో వచ్చేసింది ఏ కాంక్ష మనకు కలగలేదు కలగకుండా ఆయన దొరికేశారు
దొరికి కాంక్ష
సత్పురుషులు దొరికేసి ఏ ఇంకా ఎప్పుడైతే సత్పురుషులు మనకి దొరికారో అప్పుడు మనకి దశ పట్టేసింది.
మామూలు దశ కాదండి
దశ మామూలు దశ కాదు ఆ దశ ఏదో ఏదో దశ మనల్ని వరించి వరించి వచ్చేసింది దశ ఆ దశ వచ్చేసింది వచ్చేసింది అమ్మా
ఇంకా అదే అందుకే అన్నారు కదా
కొంచెం రవ్వంత ముల్లంత కొంచెం శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది
ఎందుకంటే కల్పవృక్షం కామధేనువు అన్ని నేనై ఉన్నానన్నారు ఆయన అన్ని సమకూర్చడం కూడా అయిపోయిందంటి అంటే ఇంకా జీవుడికి సంతృప్తి పడడానికి సమకూర్చుందంటూ ఏమీ లేదు ఒకవేళ భౌతికంగా చూసుకున్నా
ఏమీ లేదు
ఇంకా మిగిలింది చైతన్యంలో చైతన్యంగా మిగలడం తప్ప మనకి ఇంకేమీ అసలు ఏం మిగల్చలేదు ఆయన
లేదు లేదు
మీరన్నట్టు ఆ ముళ్ళంత మనం ఆ చిన్న కృషి అది కూడా జరిగి
మనం చేసే పని విషయంలోని మనం మాట్లాడే మాట విషయంలోని అలా కొంచెం శ్రద్ధ ఉంటే సరిపోతుంది సహనంగా వినయంగా ఈ ఆవేశపడిపోయి ఉద్రేకాలతో ఎదుట మనుషులకి అవి పంచి పెట్టకుండా మన దగ్గర జ్ఞానం లేకపోతే లేకపోతే అవి పంచి పెట్టడం మానేసి అలా జీవిస్తా ఉంటే
సరిపోతుంది. అంటే మీరన్నట్టు మన నాన్నగారిని రిఫ్లెక్ట్ చేయాలంటే
అంతే
అంటే ఆయన ఏదైతే జీవించెళ్ళారో మనం మనం సముద్రం అవ్వకపోయినా కనీసం నీటి బిందువంతా ఆయన ఆయన ఉన్నట్టు మనం ఉండగలగాలి
అంతే అంతే.
సరే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అద్భుతంగా ఉంది మీతో కనెక్ట్ అవడం. ఏ మళ్ళీ మీరన్నట్టు అందరూ చెప్పేసిన తర్వాత ఒకసారి ఆయన స్మరించుకుంటాం మనం ఆ లీలలు చెప్పుకుందాం.
ఎన్ని వైభవాలు
సబ్జెక్ట్ అది మీ అసలు వర్ణనాతీతమైన ప్రేమ దయ
అంటే
అంటే మనం కరిగాము అంటే కేవలం సబ్జెక్ట్ అని కాదు కదా అంటే ఆ ప్రేమ ప్రవాహంలో మనం కరిగిపోయాం ప్రేమ ప్రవాహంలో కరిగిపోయాము ఆ సబ్జెక్ట్ జోడించారు అంటే ఎప్పుడైనా మనకి సందర్భాన్ని బట్టి ఒక మాట గుర్తు రావడానికి జోడించారు తప్ప అసలు ఆయన ప్రేమలోనే కరిగిపోయాం అంటే మనం అందరం
అవును అని కదమ్మా ఈ కుడి చెయ్యి ఇలా పైకి ఎత్తివ్వరు కదా మిమ్మల్ని అనుగ్రహించేది మిమ్మల్ని ఏదైతే అనుగ్రహిస్తానో దానికి చావు లేదు ఏమది నేను మాట్లాడమ్మా ఇంకా.
అవును ఆంటీ, అవును. అండ్ నిజంగా కూడా ఆంటీ, ఏ జ్ఞాని వెళ్ళినా కూడా ఆ వెలికి చాలా మంది చాలా కాలం ఫీల్ అయ్యారు. అవి ఆ సంఘటనలు మనకి చెప్పి 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 ఆయన వెళ్ళే లోపల మన మనసులందరినీ కూడా ఆయన్ని ఆయన ఎలా ఆకట్టేసుకున్నారంటే, నిజంగా ఆయన వెళ్ళిపోయారనే భావన ఈ రోజుకి రావట్లేదండి. ఆయన శారీరకంగా విడిచి బాడీ విడిచిపెట్టిన స్మృతి కూడా అసలు రావడం లేదు మనకి.
ఆంటీ వేరే కాల్లో ఉన్నట్టున్నారు
దీది. అయితే ఇంకా ముగించేద్దాం అయితే.
యా దీది.
యా, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. జయది బాగా చెప్పారు. అంటే ఆయన అంటే నాన్నగారితో క్లోజ్ గా చాలా జర్నీస్ చేసి క్లోజ్ గా గడపడం జరిగింది. సో అంటే ఆయన ప్రేమని, ఆయన అపారమైన దయని, అంటే ఇంకా మాక్సిమం అనుభవించిన వాళ్ళలో ఒక ఆవిడనమాట. సో మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం కుదిరినప్పుడు, అందరు చాలా మంది పెండింగ్ లో ఉన్నారు, చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు, తర్వాత ఎప్పుడో మళ్ళీ సందర్భం చూసుకుని మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.